ప్రియమైన ఆత్మపంతులారా, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ. ప్రియమైన ఆత్మబంధులారా, రాబోయే ప్రవచనాలు షావుకారు గారిని రమ్మనండి. రాబోయే ప్రవచనాలు ఏంటి? భీమవరంలో ఐదో తేదీ ఫిబ్రవరి నెల, భీమవరంలో ఫిబ్రవరి నెల ఐదో తేదీ తాడిమల్లి జగన్నాథ స్వామి గారి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు. తర్వాత వచ్చే మీటింగ్ భీమవరంలో తెలియపరుస్తాం. భీమవరం ఫిబ్రవరి నెల 5వ తేదీ భీమవరం తాడిమల్లి జగన్నాథ స్వామి గారి కళ్యాణ మండపంలో, భీమవరం ఫిబ్రవరి నెల 5వ తేదీ. ఇక్కడ చాలామంది మాకు జ్ఞాపశక్తి తక్కువగా ఉంటుందండి, ఏకాగ్రత తక్కువగా ఉంటుంది, భగవంతుని మీద భక్తి తక్కువగా ఉంటుంది అని వచ్చి అడిగారు ఇక్కడ. నేను మనిషి మనిషికి ఏం చెప్తాం మీటింగ్లో చెప్తానండి అని చెప్తాను. మనిషి మనిషికి బొట్టి పెట్టి ఏం చెప్తాం మీటింగ్లో చెప్తా ఉన్నారు. మాకేం అడిగారంటే భక్తి తక్కువగా ఉంటుందని, వాళ్ళకి ఏకాగ్రత తక్కువగా ఉంటుందని ఇలా అడిగారు. ఈ భక్తి సంపాదన కూడా మీరు అనుకున్నాను తేలిక కాదు. మీరు ఏదైనా కష్టపడి చదువుకుంటే కదా మీకు పాండిత్యం వచ్చేది. అయితే అలాగే మీకు కొంత ధనం సంపాదించుకునే వాళ్ళు కూడా మీరు కష్టపడతాంటనే కదా ఎంతో కొంత ధనం మీకు వచ్చేది. అలాగే మీరు ఏదైనా అధికారం కావాలంటే రాజకీయాల్లో ఏదో కొంతకాలం ఉంటే కదా మీకు అధికారం వచ్చేది. అలాగే భక్తి కూడా అన్నిటికంటే భక్తిని సంపాదించడం కష్టం. భగవంతుడైన కూడా అప్పుడు ఉన్నాడు. అయితే ఆయన మీద విశ్వాసం కుదరటం కష్టం. దానికి పూర్వపుణ్యం ఉండాలి. దానికి పూర్వపుణ్యం లేకుండా భక్తి రాదు. మాట సౌమ్యంగా ఉండాలి, వాక్కు సౌమ్యంగా ఉండాలి, మనస్సు సౌమ్యంగా ఉండాలి, శరీరంతో సత్కర్మ చేస్తూ ఉండాలి. ఇన్ని రకాలుగా చేస్తంటే భక్తి కలుగుతుంది. అలా భక్తికి మించిన సంపద లేదు. మిగతా సంపదలన్నీ కూడా మాయ. మీకు మీ ఎన్ని పెద్ద పెద్ద అధికారాలు ఉన్నా అన్నీ మాయ. మనం బళ్ళో చదువుకునే మాయ, బళ్ళో చదువుకునేది మాయ, డబ్బు మాయ, అధికారం మాయ, అన్నీ మాయ. భక్తి తప్పింది. మనకు భక్తి, ఈ భక్తి వల్లే మనకు మోక్షం వస్తుంది, భక్తి వల్లే ముక్తి వస్తుంది, భక్తి వల్లే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది, భక్తి వల్లే మనం సుఖంగా రోజులు గడపగలుగుతాం. అంటే భక్తి సంపాదన మీరు అనుకున్నంత మటుకు తెలియక కాదు. అయితే ఈ రోజున అనుకోకుండా గాంధీ గారి వర్ధంతి వచ్చింది. మహాత్మా గాంధీ గారి వర్ధంతి. మహాత్మా గాంధీ గారిని ఈ రోజున సాయంత్రం 6 గంటలకే 58 సంవత్సరాల పూర్వం చంపేశారు. ఇవాళ అనుకోకుండా వచ్చింది. ఇవాళ 30వ తేదీ జనవరి నెల 30వ తేదీ మహాత్మా గాంధీ గారిని ఢిల్లీలో బిర్లా భవనంలో సరిగ్గా 58 గాంధీ గారు చనిపోయి 58 సంవత్సరాలు అయింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకి చంపేశారు. ప్రతిరోజు ఆయన సాయంత్రం ఎక్కడ ఉంటే అక్కడ, అహ్మదాబాద్ అంటే అహ్మదాబాద్, ఢిల్లీలో ఉంటే ఢిల్లీ, సేవాగ్రామంలో ఉంటే సేవాగ్రామం, రోజు సాయంత్రం 6 గంటలకి భగవద్గీతలో ఏదో శ్లోకం చెప్పి, భగవద్గీత అంటే బాగా ఇష్టం. సాయంత్రం 6 గంటలకి ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి ఆయన ఎంత రాజకీయాల్లో ఉన్నా అది భక్తిని ఎప్పుడు జీవితం పొడిగినా రామనామం విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు. ఈ రాజకీయాలన్నీ మాయనానికి తెలుసు. నెహ్రూ గారికి ప్రధానమంత్రి పదవి ఇచ్చింది ఆయన, పటేల్ గారికి ఉప ప్రధానమంత్రి ఇచ్చింది ఆయన. ఆయనకేం అక్కర్లేదు. ఇతరులకు పదవులు పంచిపెట్టాడు కానీ ఆయనకేం అక్కర్లేదు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఆయన కాల్ చంపారు. ఆ రోజున సర్వసాధారణంగా ఆయన మీటింగ్ టైంకి వెళ్ళిపోతారు. అది అలవాటు. టైం అంటే బాగా ఇష్టం. టైం అంటే టైం, టైం అంటే బాగా ఇష్టం గాంధీ గారికి. ఎక్కడైనా మేము 5 గంటలకు వస్తామంటే 5 గంటలకి మీటింగ్ అంటే సర్వసాధారణంగా 5 గంటలకే మీటింగ్ జరిగేలా చూసుకునేవారు ఆయన. అంటే టైం అంటే బాగా ఇష్టం. ఆ రోజున మటుకు లేటుకు వెళ్ళారు. ఒక అరగంట లేటుకు వెళ్ళారు. చనిపోయే రోజున మటుకు 1 గంటకు వెళ్ళారు. అయితే ఆ రోజున సర్దార్ పటేల్ ఉప ప్రధానమంత్రిగా ఉన్నాడు. బాపూజీ మీతోటి తొందరగా మాట్లాడి పని ఉందంటే, సరే మళ్ళీ మీకు అనేక పనులు ఉంటాయి కదా, నాకు మీటింగ్ 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు అని పటేల్తో మాట్లాడటంలో 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు మీటింగ్. పటేల్తో మాట్లాడి పటేల్ని పంపించాను. ఉప ప్రధానిగా ఉండేవాడు మనకు హోమ్ మినిస్టర్గా ఉండేవాడు అది పటేల్. చాలా నిరాడంబరమైన మనిషి. మాటలు తక్కువ చెప్తాడు, పని ఎక్కువ చేస్తాడు. పటేల్ దగ్గర గుణం అది. మాటలు చాలా తక్కువ చెప్తాడు, పని ఎక్కువ చేస్తాడు. మాటల చోటు కదా భగవంతుని పూజించవలసింది, పనితోటి పూజించాలంటాడు పట్టాడు. చాలా నిరాడంబరం, మరి వ్యవసాయదారులు కూడా అంత నిరాడంబరంగా ఉంటారు, ఆడంబర జీవితం లేదు. ఇప్పుడు మనకేమవుతుందంటే లోకంలో విలాస జీవితం పెరిగిపోతుంది, నిరాడంబరం తగ్గిపోతుంది. విలాసంగా బతుకుదాం, గొప్పగా బతుకుదామని ఈ రకమైన మనస్తత్వం వచ్చేసింది. నిరాడంబరంగా జీవిందాం, నిరాడంబరంగా ఉందాం అన్న మనస్తత్వం తగ్గిపోతాం. అది భక్తికి మంచిది కాదు. భక్తికి అంచేపు నిరాడంబర జీవితం మంచిది, విలాసవంతమైన జీవితం మంచిది. నీకు విలాసవంతమైన జీవితం గడిపే శక్తి ఉన్నా మంచిది కాదు. ఆ రోజుని ఆయన చంపిన వాడు కూడా పిస్టల్ దగ్గర పెట్టి కూర్చున్నాడు, నమస్కారం పెట్టాడు. బాపూజీ రోజు టైంకి వచ్చేసారు, మీరు లేటుగా వచ్చారు, మీకోసమే చూస్తున్నాడు. అంటే మిమ్మల్ని చంపేయడానికి చూస్తాను, రోజు టైం అంటే మీకు టైము, ఏడు ఏం చేతి 20 నిమిషాలు లేటుగా వచ్చారన్నాడు. నమస్కారం పెట్టాడు, నమస్కారం పెట్టి అప్పుడు చంపేశాడు. ముందు పొట్ట మీద కాల్చాడు, పొట్ట మీద కాల్చాడు. పొట్ట మీద కాల్చితే మనిషి చనిపోతాడో చనిపోవడో ఆయనకు అనుమానం వచ్చి తన గుండెల మీద మొత్తం 3 సార్లు కాల్చాడు. ముందు కాల్చింది పొట్ట మీద కాల్చాడు, తర్వాత 2 సార్లు కాల్చింది గుండె మీద కాల్చాడు. వెంటనే చనిపోయాడు. గాంధీ గారు అదృష్టం ఉంటుంది కాబట్టి వెంటనే చనిపోయాడు. అలాగే అబ్రహాం లింకన్ కూడా అమెరికాలో కాల్చి చనిపేశారు. అబ్రహాం లింకన్ యొక్క దురదృష్టి, గాంధీ గారు అదృష్టవంతుడు, అబ్రహాం లింకన్ దురదృష్టి కాల్చిన వాడు సరిగ్గా కాల్చలేదు. అబ్రహాం లింకన్ సాయంత్రం 8 గంటలకు అబ్రహాం లింకన్ కాలిస్తే మనుషులు 9 దగ్గర బతుకున్నాడు, ఈ లోపల నరకం అనిపించాడు. ప్రాణం శరీరంలో ఉండదు, బయటకు వెళ్ళిపోదు. డాక్టర్లు ఏం చేస్తారు, చేయవలసింది చేశారు. ప్రాణం చనిపోయినా పర్లేదు, శరీరంలో ఉన్నా పర్లేదు. లింకన్ 12 గంటలకు నరకయాత్ర అనిపించాడు. ఇంకేంటే ప్రాణం పోతుంది కానీ పూర్తిగా పోవటం లేదు, శరీరంలో ఉంటుంది, బయటకు వెళ్తుంది. అలా 12 గంటలు బాధపడ్డాడు. గాంధీ గారికి అటువంటి బాధ లేదు, 3 సార్లు పేల్చేటోడు వెంటనే చనిపోయారు. హే రామ్ అన్నారు, చనిపోయారు. హే రామ్, హే రామ్, హే రామ్, 3వసారి అనేప్పటికి ప్రాణం పోయింది. హే రామ్ అని 2 సార్లు అన్నారు, 3వసారి రామ్ అనేటప్పటికి ప్రాణం పోయింది. ఇందుకీ గాంధీ గారిలో గొప్పతనం ఏంటంటే ఆయనకి చిరాకు లేదు, ఇసుగు లేదు. అందరూ మన అభిప్రాయాలతో సమానంగా ఉండరు. ఆయన భావాలతో విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఎవడన్నా వచ్చినా విసుగు లేకుండా మాట్లాడేవారు. అంటే స్నేహం స్నేహమే, రాజకీయం రాజకీయమే. ఆయన భావాలతో కొంతమందికి ఇష్టం ఉండదు అనుకోండి, వాళ్ళు వచ్చిన విసుగు లేకుండా మాట్లాడారు. తర్వాత గాంధీ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, పని మీద మనస్సు పెట్టండి, పని మీద మీ గుండె పెట్టండి, పని మీద మీ ఏకాగ్రత పెట్టండి, ఫలితం మీద పెట్టొద్దు. ఫలితం మీద పెడితే చివరికి మోత మిగులుతుందని. ఆ ఫలితం వచ్చేది ఎలా, రాపోతే ఫలితం అనేది భగవంతుని చేతిలో ఉంది, మన చేతిలో లేదు. పని మన చేతిలో ఉంది, అది వస్తే వస్తుంది లేకపోతే రాదు చెప్పలేము, వస్తే వస్తుంది చెప్పలేము. ఇదో నేను మంత్రి గారు అంటున్నారు, రాత్రి వాళ్ళు నన్ను పిలుస్తారేమో మంత్రి పదవికని నేను కనిపెట్టుకున్నాను, నిద్ర లేదు, పొద్దున్న వచ్చినప్పుడు ఇష్టలో నా పేరు లేదని ఎంత దుర్మార్గం అయిపోయింది అంటున్నాడు. రాత్రి వాళ్ళు నిద్ర లేదు, నా పేరు ఉందని చెప్పారు లిస్టులో, పొద్దున్న దగ్గర చూసినప్పుడు నా పేరు లేదు, రాత్రి వారు నిద్రలో కూర్చున్నాను, నాకు మంత్రి పదవి లేకుండా చేసేసారని కళ్ళం నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకో అర్థం కాదు. చివరికి అది పదవి ఎలా ఉందంటే, ఒకసారి మనిషికైనా పదవి వస్తే ఆ పదవి పోయిన టైంకి వచ్చేవాడికి చెమట్లు పట్టేస్తున్నాయి, కళ్ళంత నీళ్లు వచ్చేస్తున్నాయి. అది సొంత ఆస్థానట్టు ఆ పదవి. పదవి అంటే పదవి ఏదో ఏదో ఓట్లేస్తారు, ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళ పదవి అంటుంది. అది ఏం సొంతం కాదు, పదవి అనేది ఎవరి ప్రాపర్టీ కాదు. ఎప్పుడు ఒక్కడే పదవులు ఉంటే కొత్త వాడికి అవకాశం ఎలా వస్తుంది? అసలు చచ్చిపోయేవాళ్ళు చనిపోతామంటే పుట్టివాళ్ళు పుడతా ఉంటారు, చనిపోయేవాళ్ళు చనిపోతే పుట్టివాళ్ళు పుడతామంటే చనిపోయేవాళ్ళు చనిపోరు అనుకోండి, ఈ భూమి అసలు ప్రజలు మొయ్యలేదు. అసలు ఈ మధ్యన ఎవరికైనా పదవ పోతాంటే వాళ్ళ కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, చెమట్లు పట్టేస్తున్నాయి, రాత్రులు నిద్ర పడుతున్నాయి. అది సొంతం, పదవి అనేది వాడు సొంతమేం కాదు. పోనాడు సొంత ఆస్తి ఎకరం పోతే బాధపడటానికి ఆ పదవి అనేది వాడు సొంత ఆస్తి కదా, ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది. ఇందుకే గాంధీ గారు చెప్పింది ఏంటంటే, మీరు పని మీద మీరు అందరం మీకు ఏ పని, భగవంతుడు ఒక శరీరం ద్వారా ఒక పని చేస్తాడు, మనం మర్చిపోకూడదు. మీ కుటుంబానికి సంబంధించిన పని మీరు చూసుకోవాలి, అది ఒకటి. తర్వాత సమాజానికి సంబంధించినంత వరకు మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ కుటుంబానికి సంబంధించిన పని ఎంత శ్రద్ధగా చేసుకుంటారో సమాజానికి సంబంధించిన పని కూడా అంత శ్రద్ధగా చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? తర్వాత మనం ఏ మతంలో అయితే పుట్టామో మతపిచ్చ ఉండకూడదు. మనం ఏ మతంలో అయితే పుట్టామో ఆ మతానికి సంబంధించిన ధర్మం ఏదనంటే నిర్వర్తించాలి. ఇప్పుడు ప్రతి మనిషి ఏదో మతంలో పుడతాడు, ఇతర మతాల మీద మనకు ద్వేషం ఉండకూడదు, కానీ మన మతానికి సంబంధించినటువంటి ధర్మం ఏదంటే మనం నిర్వర్తించాలి. అంటే మీ కుటుంబానికి సంబంధించిన పనులు ఎలా చేసుకుంటున్నారో, అలాగే సమాజానికి సంబంధించిన పని కూడా అంతే శ్రద్ధగా చేయాలి. తర్వాత ఏమో మతం, మీరు ఏ మతం, మతాలు మార్చుకోకూడదు. మీరు ఏ మతంలో పుడితే ఆ మతానికి సంబంధించిన పని కూడా చేసుకుంటే మంచిదని అది. తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటి అందరూ మనం చెప్పిన మాట అందరూ ఇష్టపడాలని ఏమి లేదు, కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు, కోపం తెచ్చుకోకూడదు. రెండు, ద్వేషం తెచ్చుకోకూడదు. మూడు, మీకు నచ్చిన పని మీరు చేస్తున్నారనుకోండి, మీ నచ్చిన పని మీరు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శించినా మీరు భయపడకూడదు. నాలుగు, అహంభావన ఉండకూడదు, అంటే నేననేటువంటి పొగరుబోత్తనం తగ్గించుకోవాలి. నేను నేనని మనకు ఆ పొగరుబోత్తనం తగ్గించుకోవాలి. అది చేసే పని ఆయన మాట చెప్పారు, మన గుళ్ళకెళ్ళి పూజ చేయటమే కాదు, అందరి హృదయాల్లో ఉన్న భగవంతుని సమానంగా మనం చూడగలిగితే, అంటే అందరి మనుషుల్ని మనం సమానంగా చూడగలిగితే భగవంతుని నాకు పూజ చేస్తున్నట్టుగా భావిస్తాడు. మనకు ఒకవేళ మన గుళ్ళోకి వెళ్ళి అలవాటు లేకపోయాను అంటే సమానత్వం కూడా భగవంతుని గుర్తిస్తాడు. అది అయితే మనం నేర్చుకోవాల్సిన, గాంధీ గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమి ఆడంబరం లేకుండా ముముక్షత్వం, అంటే రాముళ్ళు ఐక్యం అవటానికి చేసే ప్రయత్నం. స్వరాజ్యం వచ్చిందని నేను సంతోషించడం లేదు, రామరాజ్యం వస్తే సంతోషిస్తాను. ఇంకా స్వరాజ్యం వచ్చిందని నేను సంతోషించడం లేదు, త్రేతాయుగంలో రాముడు ఎలా పరిపాలించాడు అలా ప్రభుత్వాల కన్నా అలా పరిపాలిస్తే నేను సంతోషిస్తాను, కానీ స్వరాజ్యం వచ్చిందని నేను సంతోషించడం లేదని చెప్పారు. గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉండగా చాలాసార్లు అప్పుడు ప్రభుత్వం జైల్లో పెట్టేది, అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనే ఫీలింగ్ ఉండేది దక్షిణాఫ్రికాలో. తెల్లవాళ్ళు ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేయొచ్చు, రైల్లో నల్లవాళ్ళని చేయనిచ్చేవారు కాదు. అప్పుడు ఆ రోజుల్లో ఏ తేడాలు ఉండి, ఇది కలర్ తేడా, రంగు తేడా. తెల్లవాళ్ళకున్న స్వతంత్రం నల్లవాళ్ళకు ఉండేది కాదు, నల్లవాళ్ళందరినీ బానిసల కింద చూసేవారు. అటినప్పుడు వాళ్ళకి ఆ తెల్లవాళ్ళకి వ్యతిరేకంగా అహింసాపత్రులను పోరాడేవారు. పోరాడితే దక్షిణాఫ్రికాలో కూడా కొన్నిసార్లు ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు ఎన్నాడు పెడితే అన్నాళ్ళు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తాడు కానీ కోపం పెట్టుకోరు, అది అనలబాటు. ఈయన ఏ ప్రధాన, అప్పుడు దక్షిణాఫ్రికాలో ఎవడైతే అధికారంలో ఉన్నాడో, ఏ ప్రధానమంత్రి ఉన్నాడో, ఆయన ఈయన ఒకసారి జైల్లో పెట్టాడు దక్షిణాఫ్రికాలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటకు, ఆయనకి చెప్పులు కొట్టడం బాగా చేస్తామని గాంధీ గారు, చెప్పులు బాగా కొడతారు. ఈయన ఎవడైతే జైల్లో పెట్టాడో ఆ ప్రధానమంత్రికి మంచి చెప్పులు కుట్టించి ఆయనకి పంపాడు. ఇలా గాంధీ గారికి కుట్టారు చెప్పులు, మీరు తొడుక్కోవడం. ఆయన ఏం చేశాడంటే, అధికారంలో ఉన్న ఆయన ప్రధాన, ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళు దక్షిణాఫ్రికాలో అధికారంలో ఉన్న తెల్ల ఆయన ఏం చేశాడంటే, పుచ్చుకున్నాడు చెప్పులు, పుచ్చుకున్నాడు. ఓ నెల్లాలు ఇంటికాడి పెట్టుకున్నాడు, తర్వాత నెల ఉంచుకుని మళ్ళీ గాంధీ గారికి జైలుకి పంపించాడు ఆ చెప్పులు. ఏమని చెప్పాడంటే, మీ పద్ధతులు మా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది, అందుకే మిమ్మల్ని జైల్లో పెట్టాం. వ్యక్తిగతంగా మీ మీద మా కోపం ఏమీ లేదు, అయితే మీరు ఎంత గొప్ప వ్యక్తి మాకు తెలుసు. నేను ప్రధానమంత్రిని చేస్తున్నాను, మీరు సామాన్య మనిషిగా ఇప్పుడు ఉన్నారు. నేను ఎంత పదవి, ఎంత అధికారంలో ఉన్నా, ఎంత పదవిలో ఉన్నా, మీ చేతితోడు కుట్టిన చెప్పుని తొడుక్కునేంత సమర్థుని మట్టు కాదు, అంత అర్హత లేదు, అందులో నన్ను పెద్దవాడిని చేయొద్దు అన్నాడు. మీ చేతితోడు కుట్టిన చెప్పుని నేను తొడుక్కునే శక్తి నాకు లేదు, అంత శక్తి నాకు లేదు, అది న్యాయం కూడా కాదు. అయితే మిమ్మల్ని ఎందుకు జైల్లో పెడుతున్నాం, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారు కాబట్టి జైల్లో పెడుతున్నాం, కానీ మీ విలువ తెలియక కాదు, మీ మంచితనం తెలియక కాదు అని చెప్పులు తిరిగి మళ్ళీ పంపేశాడు. అంటే నేను తొడుక్కోలేను, మీ చేతులు తొడుక్కుంటున్న చెప్పులు నేను తొడుక్కో, ఆ శక్తి నాకు లేదు, ఆ యోగ్యత నాకు లేదు, అర్హత నాకు లేదు. అయితే ఈవేళ గాంధీ గారి గురించి ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే, ఈ రోజున ఆయన వర్ధంతి, 58వ వర్ధంతి, అంటే 58 సంవత్సరాలు అయింది గాంధీ గారి నిర్యాణాలు చనిపోయిన తర్వాత. మరి ముఖ్యంగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ భక్తి గురించి, రామభక్తి ఎవరి భక్తి అయినట్టు ఆమె రామభక్తుడు, ఎక్కువ రామనామం చేసేవారు ఆయన, సరే ఇప్పుడు భక్తి అనేది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకరు మాకు భక్తి లేదని, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు ఆకలి లేకపోతే అన్నం తినలేము, నీ ఇంటి నిండా పదార్థాలు ఉన్నాయనుకోండి అన్నం తినలేరు, ఆకలి ఉండాలి. విష్ణు సహస్రనామాల్లో ఒక పేరు ఉంది, భగవంతుడి పేరు అమృతం అని, భగవంతుడి పేరే అమృతం విష్ణు సహస్రాలు. అమృతం అంటే ఎవరికి, అన్నం ఎవరికి రుచిగా ఉంటుంది, ఇంటి నిండా అన్నం వాడుకు, అన్నం ఉన్నవాడికి రుచిగా ఉంటుంది. ఎవరికైతే ఆకలిగా ఉందో వాడికి అన్నం రుచిగా ఉంటుంది. అలాగే ఎవరికైతే భగవంతుడు తెలుసుకోవాలని ముముక్షత్వం ఉందో, ఎవరికైతే భగవంతుని తెలుసుకోవాలన్న కాంక్ష ఉందో, ఎవడైతే భగవంతుని మనం భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ఆ జిజ్ఞాస ఎవరికైతే ఉందో, ఆకలి వేసిన వాడికి అన్నం కోసం ఎలా చూస్తాడు, భక్తి ఉన్నవాడు భగవంతుడి కోసం అలా చూస్తాడు. ఆకలి లేని వాడికి మీరు అన్నం పెట్టినా అతి ఇటు కలిపేసి వదిలేస్తాడు, ఇది నాలుగు మాతికి నాలుగు మెతికించింది. ఆకలి ఉన్నవాడు ఏం చేస్తాడు, అమృతం తిన్నాడు తింటాడు. మీరు ఆవకాయ పెట్టినా అమృతం తిన్నాడు తింటాడు. ఆకలి లేని వాడికి మీరు బంగారం పెట్టి పెట్టినా తిరికేసి వదిలేస్తాడు, అది అమృతం. భగవంతుడు అంటే ఎవడు, అమృతం అంటే మనకు భక్తి ఉంటే అని సేవిస్తాం. ఆకలి ఉన్నవాడు అన్నాన్ని ఎంత ఇష్టంగా తింటాడో భక్తి ఉన్నవాడు భగవంతుని అంత ఇష్టంగా అనిపిస్తాడు, అమృతంతో సమానంగా. అది అమృతం అనుకుంటాడు, భగవంతుడు అంటే అమృతం. తర్వాత ఈ భక్తి కూడా రావడం చాలా కష్టం. డబ్బు ఎక్కువైతే ఒక ఇబ్బంది, తక్కువైతే ఒక ఇబ్బంది. డబ్బు బాగా ఏమీ లేదనుకోండి, పొట్ట ఎలా గడుతుంది, ఇలా సాయంత్రం మనకు భోజనం ఎలాగొస్తుందని ఆలోచన. డబ్బు అసలు లేకపోయినా ఇబ్బంది అంటే మన మనస్సు ఎలాగో, ఇవాళ సాయంత్రం మనకు భోజనానికి లేదు, మరీ ఇబ్బంది పడిపోతాము, రేపు రోజు ఎలా వెళ్తుంది, ఎలాగ అలా చేస్తుంది. డబ్బు ఎక్కువ ఉందనుకోండి, డబ్బు ఎక్కువ ఉంటే అక్కడ స్థలాలు కొందామా, పొలాలు కొందామా, లేకపోతే బ్యాంకులే పెట్టుకుందామా, లేకపోతే విశాఖపట్నంలో స్థలాలు బాగా వస్తున్నాయో అక్కడ కొనుక్కుంటే ఇంకో నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు అయిపోతున్నాము. ఒక కోటి రూపాయలు పెట్టి స్థలం కొనుక్కుంటే విశాఖపట్నం హైదరాబాద్లో సంవత్సరంలో 10 కోట్లు అయిపోతుంది. ఈ చెమట ఉడ్చుకుని సంపాదిస్తే ఎన్నాళ్ళు వస్తుంది, అది సిటీస్లో కొనేస్తే బాగుంటుంది. లేకపోతే వడ్డీ ఏ బ్యాంకులు ఇస్తున్నారు, లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో ఏ బ్యాంకు వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తున్నారు. డబ్బు బాగా ఉన్నవాడికి భక్తి కుదరదని ఎవరు, మహాత్ములు ఉంటే ఉండొచ్చు, ఉండడం చెప్పటం లేదు. అంటే వాడు ఎంతసేపు ఏం చేస్తాడు, డబ్బు ఏ బ్యాంకులో దాచుకుందాం, ఎక్కడ స్థలం కొందాం, ఎక్కడ పొలం కొందాం, తర్వాత వాడికి తెలియకుండా వాడికి ఈ డబ్బు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక దానికి ఎలర్జీ వచ్చేస్తూ ఉంటున్నాడు. అంటే డబ్బు బాగా ఎక్కువ ఉన్న భక్తి కుదరదు. అంటే ఆలోచన ఏ బ్యాంకులో పెట్టుకుందాం, ఎక్కడ పెట్టుకుందాం. కొంతమంది బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవరి వేళ కేటాయించి చచ్చిపోతారు, డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవరి గిట్ల కేటాయించి చచ్చిపోతారు. కొంతమంది కేటాయించకుండా చచ్చిపోతే ఇంట్లో పీహెచ్డీలు దావాలు చేసుకోవడం రకరకాల. కొంతమంది ఏం చేస్తారంటే తెలివితేటలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవరికి ఎవరు కేటాయించి చచ్చిపోతారు, ఇంకా ఇంట్లో పీహెచ్డీలు ఉండవు. కొంతమంది ఏమీ కేటాయించకుండా చచ్చిపోతే తర్వాత వాళ్ళు ఇంట్లో దావాలు చేసుకోవడం పీహెచ్డీలు రక కుటుంబం అంతా అడర్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి భగవంతుని మీద ఏముంటుంది, అసలు డబ్బు లేకపోతే రోజు వెళ్ళదాం. అంటే ఎప్పుడు కూడా భక్తి సామాన్య సంసారంలోనే ఎక్కువ మంది భక్తులు వస్తారు. అలాగనే ధనవంతుడికి భక్తి ఉండదని ఏం చెప్పటం లేదు, అది కాదు. బాగా ధనవంతుడు కూడా భక్తి ఉన్నవాళ్ళు, అసలు నేను జనరల్గా చెప్తున్నాను అది. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఋషులు, యోగులు, మహాత్ములు, మహర్షులు సామాన్య సంవత్సరం యావరేజ్ ఫ్యామిలీ చెల్లించడం వచ్చేద్దాం. తర్వాత ఒకటి సామాన్య సంసారం, డబ్బు అసలు లేకపోయినా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది పొట్టి ఎలాగానే. డబ్బు ఎక్కువగా డబ్బు ఎలా దాచుకోవాలి, ఎక్కడ స్థలాలు పొందామని ఏదో ఉంటుంది. మరి ఆ స్థలం ఎక్కడైనా లిటిగేషన్ స్థలం కొంటే రోజు కోర్టుకు వెళ్తూ ఉండాలి. అంటే వాడు భక్తి మీద టైం పెట్టడానికి అడిగి నిలబడదు. రెండు ఏమిటంటే సాధు సాధుగుడితోడు ఆ భక్తి మీద లాభం లేదు. సత్పురుషులతోడు సహవాసం, సాధుగుడితోడు సహవాసం. సాధువులంటే ఎర్రబట్టలు కట్టుకునే వాళ్ళందరూ సాధువులు అని కాదు, ధర్మ మార్గంలో ఎవరైతే జీవిస్తున్నారో, ధర్మాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తున్నారో, న్యాయం కోసం ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు సాధువులు. వీళ్ళు కూడా సాధువులంటే ఎర్రబట్టలు కట్టుకునే వాళ్ళందరినీ మనం సాధువులు అంటాం, అది కదా, అది వేరే విషయం. సన్యాసులు వాళ్ళు, మీరైనా సాధువులే. మీరు ధర్మ మార్గంలో నడుచుకుంటాంటే, న్యాయ మార్గంలో నడుచుకుంటాంటే, భగవంతుడు చెప్పినట్టుగా మీరు జీవిస్తుంటే, మీరు తెల్లబట్టలు కట్టుకున్నా, మీరు సంసారంలో ఉన్నా, మీరు కూడా సాధువులతో సమానం. మామూలుగా డబ్బు తక్కువగా ఉంటేకి ఇబ్బంది, ఎక్కువగా ఉంటేకి ఇబ్బంది, అది సామాన్య సంసారంలో ఉండి సాధువులతో సహవాసం దొరకాలి. చాలామంది స్నేహాల వల్ల పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే డబ్బు ఒకటి ఆస్తితోటి మాయ. 1955 గోటేరు రాఘవరాజు గారికి 13,000 ఎకరం ఉంటుంది. ఈవేళ గోటేరులో వాడుకున్నది 7 ఎకరాలు 30 సెంట్లు. సెంట్లతో సహా చెప్తేస్తున్నారు. 1955 గోటేరు రాఘవరాజు గారికి 13,000 ఎకరం ఉండదు. ఈ 2006 వాడుకున్న ఆస్తి ఏంటంటే 7 ఎకరాలు 30 సెంట్లు ఉండే. ఆ ఇల్లు మట్టుకు అలాగే ఉంది. రాఘవరాజు గారి నీళ్ళు అలాగ మట్టుకు, అది మట్టుకు అమ్మలేదు రండి అది. ఆ ఇల్లు మట్టుకు అలాగే. అంటే డబ్బు మాయ, డబ్బు అనేది మాయ. వారికి 100 కోట్లు ఉన్నాయి, 8,000 కోట్లు ఉన్నాయని మనం చెప్తారు. మనం బతికుండగానే మళ్ళీ దివాళాలు చేస్తున్నారు. మనం చూస్తామంటే వారికి 10,000 కోట్లు ఉంది, వీళ్ళకి 20,000 కోట్లు ఉంది. మనం చచ్చిపోయింటే మనం బతికుండగానే వాళ్ళకి 10,000 కోట్లు ఉన్నాయి, వీళ్ళకి 20,000 కోట్లు అని చెప్పుకున్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళకి మనం బతికుండగానే మనం చచ్చిపోకముందు వాళ్ళకి ఇవాళ తీసే సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే డబ్బు మాయ. ఇదంతా నిజమనుకుని మీరు భక్తిని వదిలేసి మీ డబ్బు మీరు కాపాడుకోండి, మీ ఆస్తులు కాపాడుకోండి, అది కాదు నేను చెప్పేది. ఇదంతా నిజమనుకుని భక్తిని వదిలేస్తే మీకు భగవంతుడు ఎలా తెలుస్తాడు? మీ సంసార ధర్మం ప్రకారం మీరు చూసుకోండి, కాదంటలేదు. ఇదే నిజం అనుకుని భగవంతు అంటే మనం ఏమనుకుంటున్నామంటే భగవంతుడు భగవంతుడు అసత్యం అనుకుంటున్నాం, లోకం సత్యం అనుకుంటున్నాం. ఏమంటే భగవంతుడు అసత్యం అనుకుంటున్నాం, లోకం సత్యం అనుకుంటున్నాం. భగవంతుడిని మనం తెలుసుకునే వరకు, భగవంతుడు మనకి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం మనకు వచ్చే వరకు లోకం ఒకటే నిజం అనిపిస్తుంది. నీకు అర్థమవుతుంది? ఈ రాగాలు ద్వేషాలు ఇష్టాలు అయిష్టాలు గొప్పలు తెప్పలు ఇది ఒకటే నిజం అనిపిస్తుంది. భగవంతుడి జ్ఞానం మీకు కలిగాక ఈ సృష్టి మీకు కనపడదు. సృష్టి అంటే భగవంతుడు లయమైపోదు. మీరు లోకాన్ని చూసినా చూడని వాళ్ళతో సమానం, పని చేసినా చేయని వాళ్ళతో సమానం, మాట్లాడినా మాట్లాడిన వాళ్ళతో సమానం. మీకు ఎప్పుడైతే భగవద్ అనుభవం కలిగిందో, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కలిగిందో, ఈ లోకం అంతా భగవంతుడి ఐక్యమైపోదు. అయితే భగవంతుడిని మనం భగవత్ శాస్త్రంలో మాట చెప్పారు, ఆత్మజ్ఞానం మనకు కలిగి భక్తి లేకుండా ఆత్మజ్ఞానం కలగదు, భక్తి లేకుండా సత్యజ్ఞానం కలగదు. భక్తి అమృతం కాదు. భక్తి అంటే మన గోరెచ్చనీయులుగా ఉంటే సరిపోదు. కొంతమంది కాలక్షేపానికి భక్తి, కొంతమంది ఎప్పుడైనా ఒక కాలక్షేపానికి సినిమాలకు వెళ్తూ ఉంటారు, కాలక్షేపానికి టీవీ చూస్తూ ఉంటారు, కాలక్షేపానికి ఎక్కడైనా డ్రామాలు ఉంటే వెళ్తూ ఉంటారు. అలా కొంతమంది కాలక్షేపానికి గుళ్ళోకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ అది ఒక కాలక్షేపం అంతే. అదే జిజ్ఞాస ఉండదు లోపల. లోపల జిజ్ఞాస ఉండదు, ఆత్మజ్ఞానం సంపాదన ముముక్షత్వం ఉండదు, మోక్షాన్ని పొందాలనే కాంక్ష ఉండదు. తర్వాత మనకు ఈ జీవితంలో భగవంతుని శరీరం చనిపోకముందే మనం భగవంతుని తెలుసుకోవాలనే పట్టుదల ఉండదు, ఆత్మవిశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు. వీడికి మెకానికల్గా రోజు స్నానం చేసినట్టు గుళ్ళోకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ లోపల మటుకు ఏమీ ఉండదు. లోపల సున్నా. పైకి ఏదో కొంత ఆడంబరం కనిపిస్తుంది, కానీ లోపల సున్నా. లోపల సరుకు లేనివాడే, లోపల జ్ఞానం లేనివాడే, లోపల తూకం లేనివాడే పైకి గొప్పగా కనిపించాలనుకుంటాడు. ఎంచేదాలనుకుంటాడు అంటే లోపల లేని వెలితి, ఆ లోపల వెలితిని పైకి కవర్ చేసుకోవడానికి అలా కనిపించడం చూస్తాడు వాడు. ఒకటి సామాన్య సంసారం అంటే, రెండు సాధువులతోటి సాధువులతోటి సహ సాధువులతోటి ఏమిటిది సహవాసం. తర్వాత ఆ సాధువులు ఏదైతే పొందారో, ఆ సాధువులు ఏదైతే పొందారో వాడి ఇంటికంతా నిర్మూలంగా ఉండగలుగుతున్నారు. ఆ సాధువులు ఏదైతే పొందారో వాళ్ళు సేవించి వాళ్ళ అనుగ్రహాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని మనం పొందటం, వాళ్ళు గౌరవించి సాధువులు సేవించి గౌరవించి ఆ జ్ఞానాన్ని మనం పొందటం. ఎంత కష్టపడితేనే కానీ భక్తి రాదు. భక్తి లేని వాళ్ళకి భక్తే కదా అనుకుంటారా? భక్తి ఎంత కష్టపడితే, ఎన్ని జన్మలు కష్టపడితే ఆ భక్తి వచ్చిందో నాకు తెలియదు. శాస్త్రంలో ఒక మాట ఉంది, భక్తి లేకపోతే అమృత అనుభవం కలగదు, భక్తి లేకపోతే అమృత అనుభవం కలగదు. వాడు విజయుడు అవ్వలేడు, వాడు విజయుడు అవ్వలేడు, విజయుడు అవ్వలేడు అంటే జయం సంపాదించలేడు. ఆధ్యాత్మిక మార్గంలో వాడు జయం సంపాదించలేడు. వాడికి ఆత్మజ్ఞానం కలిగే వరకు, భగవంతుని తెలుసుకునే వరకు, అమృతానుభవం కలిగే వరకు సముద్రంలో ఎన్ని కెరటాలు ఉన్నాయో అన్ని జన్మలు వస్తూ ఉంటాయి జీవుడికి అని శాస్త్రంలో. సముద్రంలో ఎన్ని కెరటాలో ఎవరైనా లెక్క పెట్టలేరు. సముద్రంలో ఎన్ని కెరటాలు ఉన్నాయో అన్ని జన్మలు వస్తాయి జీవుడికి. ఎప్పుడు? అమృతానుభవం పొందే వరకు. లెక్కలేని కౌంట్లెస్ సముద్రంలో కెరటాలు ఎవరు లెక్క పెట్టగలరు? అంటే ఏ మనిషికి ఆ మనిషి తనంత తను కృషి చేసుకోవాలి. సమాజం మీద ఆధారపడకూడదు. సమాజానికి సంబంధించిన వరకు మీరు చేయగలిగితే చేయటం అంతవరకు. అంతేకాని ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి ఏ మనిషికి ఆ మనిషి కృషి చేసుకోవాలి. విజయుడు, విజయుడు ఎవరంటే విష్ణు సహస్రనామాల్లో ఏమని చెప్పారంటే, విజయుడు అంటే మీరు బాగా డబ్బు సంపాదించారని, కొన్ని వాళ్ళు డబ్బు సంపాదించారని జీవితంలో పైకి వచ్చారంటాం. లేదా మీరు ఏదైనా ఎమ్మెల్యే పదవి వచ్చిందనుకోండి, మీరు వాళ్ళు ఏ ఎమ్మెల్యే పదవి వచ్చింది జీవితంలో పైకి వచ్చారంటాం. కానీ జయం అనేది ఎవరికంటే రాగద్వేషాలు లేని వాళ్ళు. రాగద్వేషాలు ఆ మలం, రాగద్వేషాలకు సంబంధించినటువంటి మలం లేని వాళ్ళు, విషయచింతన లేని వాళ్ళు, సర్వకాల సర్వావస్థల్లో ఆత్మచింతన చేసేవాడు వాడు మాత్రమే జయుడు, వాడు మాత్రమే విజయుడు. మిగతా అన్ని ఫెయిల్యూర్స్, ఇవన్నీ స్వప్నంతో సమానం. మిగతా రాగద్వేషాలు కూడా మీ అంత తొందరగా పోవాలి. జన్మ జన్మల నుంచి మనల్ని అంచిపెట్టుకున్నాయి. ఇష్ట ఇష్టాలని తొందరగా పావు. ద్వేషమున్నా మన మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఇష్టమున్నా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ద్వేషంలోనే కాదు దోషం ఉంటుంది, ఇష్టంలో కూడా అయిష్టంలో ఎంత దోషం ఉందో ఇష్టంలో కూడా అంతే దోషం ఉంది. అంటే ఇవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఇష్టాలున్నా అయిష్టాలున్నా ఏదైనా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. మనం అందరం ఎక్కువ విషయ చింతన చేస్తాం. విషయ చింతన ఎవడైతే విషయ చింతన చేసేవాడు ఆధ్యాత్మికంగా జయం పొందలేడు. ఆత్మచింతన చేసేవాడు దైవ వాడు జయం సంపాదించినట్టు. మిగతా జయాలని స్వప్నంతుడు సమానం. అయితే భక్తి మార్గంలో ప్రవేశించాలనుకున్నాడు విలాసవంతమైన జీవితానికి గురి కాకూడదు. ఒకవేళ నిజంగా నీకు ఆర్థికంగా బాగున్నా విలాసవంతమైన జీవితానికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా భక్తులు చరిత్రలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం. మన మతంలోనే కాదు ఇతర మతాల్లో కూడా భక్తులు చరిత్రలు చూస్తుంటే అందరూ సామాన్య కుటుంబాల్లో నుంచి వచ్చారు. అంటే మన ధర్మం ఏదో మనం నిర్వర్తిస్తుంది, మన డ్యూటీ ఏదో మనం చేసుకుంటూ ఉండాలి. మన డ్యూటీ ఏదో మనం చేసు. అదేనా శంకరాచార్యవారు మాట చెప్పారు, మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఆచార్యవారు ఏం చెప్పారంటే మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టులో మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? చాలా చిన్నది. ఈ మర్రి చెట్టు ఇంత విత్తనం ఉంది, చాలా చిన్నది విత్తనం, ఇంత చెట్టు ఎలాగో వస్తుంది అనిపిస్తుంది ఆ విత్తనాలు చూసినప్పుడు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది, చెట్టు ఎంత వస్తుంది? చాలా పెద్ద చెట్టు వస్తుంది. అయ్యి ఇంత పెద్ద చెట్టు ఇంత చిన్న విత్తనంలోంచి వస్తుందా అనిపిస్తుంది. ఏమండి అదేవిధంగా ఈ శవబుద్ధిలోంచి అంటే దేహము నేననే బుద్ధి ఉంది కదా మనకి, ఈ దేహబుద్ధిలోంచి దేహము నేననే బుద్ధి, దేహము నేననే బుద్ధే ఈ కర్తృత్వ బుద్ధే దేహబుద్ధే. కర్తృత్వాభిమానం దేహాభిమానం, కర్తృత్వాభిమానం దేహాభిమానం. మీరు ఏదైనా ఒక పని చేశారనుకోండి, ఇప్పుడు నేను చేశాను నేను చేశాను అనుకుంటా ఉంటారు కదా, అనుకుంటూ ఉంటారు. పై చెప్పదు లోపల బుద్ధి ఉన్నా సరిపోదు, పాడు బుద్ధి లోపల ఉన్నా సరిపోతుంది. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, నేను చేశాను నేను పై కనపోయినా లోపల అనుకుంటారు అనుకోండి, దాని కర్తృత్వ బుద్ధి అంటారు. దాని ఏమంటారు? కర్తృత్వ బుద్ధి అన్నారు. కొంతమంది దాని మూఢత్వం అంటారు. ఏమంటారు? మూఢత్వం అంటారు. దాని దేహబుద్ధి. ఈ దేహబుద్ధి అంటే ఈ దేహమే నేను, దేహం పుట్టకముందు నేను లేను, దేహం చనిపోయిన తర్వాత ఉండను, దేహమే సర్వస్వం అని దేహానికే పరిమితం ఏ పనైనా చేస్తూ ఉంటారు వాళ్ళు. అంచేత చిన్న మర్రి విత్తనంలో ఇంత పెద్ద చెట్టు ఎలా ఉందో ఆ విత్తనాన్ని చూసినప్పుడు ఇంత చెట్టు మీరు ఊహించలేరు. అలాగే కర్తృత్వ బుద్ధిలోంచి కర్తృత్వ అభిమానంలోంచి దేహాభిమానంలోంచి సంసార దుఃఖం కాదు జన్మల దుఃఖం అంతా చిన్న బీజంలో ఉందని ఆచార్యుల వారు చెప్తారు. ఈ జన్మలో ఉన్న దుఃఖం ఇంకో 1000 జన్మలు వస్తాయనుకోండి, మీకు రాబోయే 1000 జన్మల్లోనూ దుఃఖం. జన్మ అంటే ఏంటి? ప్రతి జన్మలో శరీరం వచ్చేస్తుంది. ఆ శరీరం మీద మనకు అభిమానం వెళ్తే నిలవని, ఆ శరీరం మీద నేననే తలంపు వస్తుంది. తర్వాత మీరు ఏది చేసినా నేను చేశాను నేను చేశాను. ఆ కర్తృత్వం అనేది భగవంతుడిది కాదు. కర్తృత్వం ఆత్మకు కర్తృత్వం లేదు, మనస్సుకే కర్తృత్వం ఉండదు. ఆత్మ కర్తృత్వం లేదు, మనస్సు ప్రకృతిలోది, ఇంద్రియాలు ప్రకృతిలోయి, విషయాలు ప్రకృతిలోయి, మీరు అనుభవించే పుణ్యం తాలూకు ఫలం ప్రకృతిలోది, మీరు అనుభవించే దోషాలు తాలూకు ఫలం ప్రకృతిలోది, కనబడే మన చేత చూడబడుతున్న ప్రపంచం ప్రకృతిలోది, ఈ చావులు పుట్టుకలు ప్రకృతిలోయి, ఈ పుణ్యపాపాలు ప్రకృతిలోయి, సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులన్నీ ప్రకృతిలోయి, మొత్తం చైతన్యం తప్పించి ఆత్మ తప్పించి బ్రహ్మము తప్పించి మిగతా అంతా ఇంద్రియాలు విషయాలు అంతా ప్రకృతి, మొత్తం అంతా ప్రకృతి. ఉన్న వస్తా బ్రహ్మము తప్పించి అంతా ప్రకృతి. అంటే బ్రహ్మముడించి ఆ బ్రహ్మము ఆ బ్రహ్మము ఆ బ్రహ్మము తాలూకు నీకు ఈ దేహాభిమానం ఉన్నంత కాలం, కర్తృత్వ అభిమానం ఉన్నంత కాలం నీకు బ్రహ్మము నీ హృదయంలోనే ఉంది, ఎక్కడో లేదు, నీకు తెలియదు. భగవంతుడు ఇక్కడ చెప్పారు కదా, భగవాన్ చెప్పారు ఇది భగవద్గీతలో 10వ అధ్యాయంలో 21వ శ్లోకం. అహమాత్మా కూడా క్లేశ సర్వభూతాశ్రయస్థిత అహమాదిశ్చ మధ్యంత భూతానామంత ఏవచ. రమణ మహర్షి గారికి ఈ శ్లోకం అంటే అత్యంత ప్రీతి. అహమాత్మా కూడా క్లేశ సర్వభూతాశ్రయస్థిత అహమాదిశ్చ మధ్యంత భూతానామంత ఏవచ. ఈ చాలా ప్రీతికరమైన శ్లోకం. అంటే భగవంతుడు ఎక్కడ భగవంతుడు చెప్పినాడు, ఓ గుడాకేశ ఓ సోమరతనం, నిద్ర అంటే ఎలా ఉంటుందో తిరిగినవాడు, స్వామర్తనానికి అలవాటు పడినవాడు. కొంతమందికి స్వామర్తనం ఇష్టం. మన ముఖాలు ఆళ్ళు కడగక్కర్లేదు, ఆడి ముఖం వాళ్ళు కడుక్కోరు. మీరు మా ముఖాలు కడగక్కర్లేదు, మీ ముఖం మీరు కడుక్కోండి, ఆడి ముఖం ఎవరికైనా ఎవడని కడిగి పెడితే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. గుడాకేశుడు అంటే నిద్రని జయించినవాడు. గుడాకేశుడు అంటే నిద్రని జయించినవాడు, స్వామర్తనాన్ని జయించినవాడు. స్వామర్తనం ఎలా ఉంటుందో తెలియనివాడు, నిద్రని జయించినవాడు. ఓ గుడాకేశ, నేను అందరి హృదయాల్లో జీవకోటి, అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఆత్మగా ఉన్నాను అర్జున. ఇది అర్థమైతే చాలమ్మా. లేడని మనం అనుకుంటున్నాను, ఉన్నాను అందరితోటి. అది లేడనుకోండి, మీ హృదయంలో నేను లేనని చెప్పి ఉండేవాడు. ఉన్నాడు కాబట్టి అందరి హృదయాల్లో నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. నేను ఉన్నాను కాబట్టే నీకు నీ దేహం నీకు కనిపిస్తుంది, లోకం ఒకటి నీకు కనిపిస్తుంది. నేను ఉన్నాను కాబట్టి మీ దేహం మీకు కనిపిస్తుంది, లోకం మీకు కనిపిస్తుంది, బయట జడ వస్తువులన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయంటే నా చైతన్యం తారు. నేను ఉన్నాను కాబట్టి మీకు కనిపిస్తుంది. ఇప్పుడు సూర్యుడు అక్కడ ప్రకాశిస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ వస్తువులు అన్నీ కనిపిస్తున్నాయి. సూర్యుడి ప్రకాశంగా ఏం కనిపిస్తుంది? మీ హృదయంలో ఉండి నేను చైతన్యంగా ప్రకాశిస్తున్నాను, ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తున్నాను, స్వయం జ్యోతిగా ప్రకాశిస్తున్నాను, ఆత్మగా బ్రహ్మగా. అన్ని భూతములలోని శరీరము ధరించిన అన్ని ప్రాణకోటిల్లో నేను లోపల అందరి హృదయాల్లో నేను సమానంగా ఉన్నాను. హెచ్చు తగ్గులుగా లేను, సమానముగా ఉన్నాను. అందరి హృదయాల్లో సమానంగా ఈ ప్రకృతిలో తేడా ఉండొచ్చు, ప్రకృతి గుణాల్లో తేడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అందరి హృదయాల్లో నేను సమానంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను. ఈ జీవకోటి అంతా కూడా మీ కళ్ళకు కనిపిస్తున్న జీవకోటి అంతే. బుడగలు ఎక్కొస్తాయి? బుడగలు సముద్రంలోనే వస్తాయి, మళ్ళీ సముద్రంలోనే ఉంటాయి, మళ్ళీ లవైనప్పుడు సముద్రంలోనే ఆగిపోతాయి. అయితే మొత్తం జీవకోటి అంతా, అంటే మనుషులే కాదు, పక్షులు, దేవతలు, మొత్తం అందరూ కూడా, అన్నీ కూడా నాలోంచి వచ్చి చైతన్యం నుంచి వచ్చినాయి. చైతన్యంలో ఉన్నాయి, లైన్ అయినప్పుడు కూడా చైతన్యంలోనే లైన్ అయిపోతున్నాయి. ఈ సృష్టికి, మీకు, ఈ జీవకోటికి, పంచభూతాలకి, ప్రకృతికి ఆధారంగా నేను ఉన్నాను. బయటే కాదు, మీ లోపల ఉన్నాను, బయట ఉన్నాను, అన్నిటికీ ఆధారంగా ఉన్నాను. మీరు నిరంతరము నన్ను స్మరిస్తుంటే నీ యోగక్షేమాలను చూసేవాడిని కూడా నేనే. ఫలకాంక్ష లేకుండా ప్రేమించేవాడు భగవంతుడు ఒక్కడు. మీ ఇష్టాలని అయిష్టాలను పక్కన పెట్టి భగవంతుడికి ఏది ఇష్టం ఆ పని మీ ఇష్టం చేసుకుని చేయండి. భగవంతుడి సంకల్పం మీ సంకల్పంగా మార్చుకోండి, భగవంతుడి ఇష్టాన్ని మీ ఇష్టంగా మార్చుకోండి. భగవంతుడికి ఏది ప్రీతి అది మీ ప్రీతిగా మార్చుకోండి. దానివల్ల భక్తి పెరుగుతుంది. అంటే భక్తి లేకుండా అమృతానికి కలగదు. భూతకోట అంటే నాలోంచి వస్తుంది, నాలో ఉంటున్నాయి. చెడుకు వాడు విశ్రమించేది కూడా నాలోనే, వాళ్ళు లయమయ్యేది కూడా నాలోనే. అంటే సృష్టి స్థితి లయాలు అన్నీ చైతన్యంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చైతన్యంలోనే జరుగుతున్నాయి. ఆ చైతన్యానికి నువ్వు, ఆ చైతన్యం నువ్వు ఐక్యం అయ్యే వరకు నీకు ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో ఆ చైతన్యంలో నీకు నువ్వు ఐక్యం అయ్యే వరకు, ఆ చైతన్యానికి నీకు భేదం లేదన్న సంగతి తెలిసే వరకు నువ్వు శవాలు మోయటం తప్పదు అర్జున. అంటే ఆ చైతన్యం వేరు, నేను వేరైన భిన్న భావన, ఆ భేద భావన, వేరు భావనంతకాలం నీకు పునర్జన్మ తప్ప వేరు భావనంతకాలం. సర్వస్వం కూడా భగవంతుడే, సర్వస్వం కూడా భగవంతుడే, సర్వాధ్యక్షుడు. ఇప్పుడు ఏదైనా మీటింగ్ జరుగుతుందనుకోండి, ఆ మీటింగ్ అసెంబ్లీలో స్పీకర్ ఉంటాడు, ఆ అసెంబ్లీకి ఆయన అధ్యక్షుడు. ఎవరు మాట్లాడమంటే ఆయన మాట్లాడుతూ ఉండాలి. మీరు కూర్చోనంటే కూర్చోవాలి. మీరు టైం ఇవ్వని మాట్లాడి ఇవాళ టైం ఇవ్వని రేపు ఇస్తానంటే అలా ఉండవలసిందే, లేకపోతే అసెంబ్లీ నుంచి బయటికి గెంటేస్తారు. అలాగే సృష్టికి, ఈ జీవకోటికి సర్వాధ్యక్షుడు నేనే అర్జున. అంటే జీవకోటిని ఆడించేవాడు నేను, ఏ శరీరం ద్వారా ఏ పని జరగాలో చూసేవాడు నేను, ఏ శరీరం ద్వారా ఏ పని జరగాలో చూసేవాడు నేను. ఈ జీవకోటికి అధ్యక్షుడు నేను. మీ రాగద్వేషాలు, మీలో రాగద్వేషాలే ఉన్నాయి, మీ లోపల అంతఃకరణంలో ఏం జరుగుతుందో చూసేవాడు నేను. మీ మనసులో పైకి నోడితోడు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా, పెద్ద పెద్ద మాటలు చెప్పినా, కండాలు కొండలు ఖండాలు దేశాలు దాటిపోయే మాటలు, గొప్ప గొప్ప మాటలు చెప్పినా నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు అర్జున. కొంతమంది మాటలు కొండలు దాటిపోతే వీళ్ళు కాళ్ళు గెలపలు దాటావు. మాటలు చూస్తే దేశం దాటిపోతుంది, సముద్రం దాటిపోతుంది, ఏషియా ఖండం దాటిపోతుంది, యూరప్ ఖండం వెళ్ళిపోతే మాటలు కాళ్ళు మటుకి గెలపలు దాటావు. అవి నాకు తెలియదంత అమాయకన్నా, నీకంటే తెలియని ఉన్నాయి కదా అంటున్నాడు భగవంతుడు. నీ హృదయంలో ఏముందో తెలియనటువంటి వాడినా, జీవకోటిని ఎక్కడి నుంచి అయితే జీవకోటి ఏ చైతన్యంలోంచి అయితే జీవకోటి వస్తుందో ఆ చైతన్యం తెలివి లేకుండా ఎలా ఉంటుంది, బుద్ధి లేకుండా ఎలా ఉంటుంది? మాకు బుద్ధి ఉంది దేవుడికి బుద్ధి లేదు అనుకుంటే అర్థమేంటి? నీకు భక్తి ఏంటి? ఇంకా మాకు బుద్ధి ఉంది దేవుడికి మటుకు బుద్ధి లేదు అనుకుంటే నీకు భక్తి ఏంటి? ఇంకా మొత్తమే సృష్టి అంతా ప్రతి జీవుడు ఆయన కంట్రోల్లోనే ఉంటాడు, సర్వాధ్యక్షుడైన ఆ శరీరం ద్వారా ఏది ఏది ఎప్పుడు జరగాలో అలా గైపిస్తూ తీసుకుపోతూ ఉంటాడు. ఎప్పుడు శరీరం ఎప్పుడు ఏది నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు తీసుకురావాలో చూసుకుంటూ ఉంటాడు. ఆ భగవంతుడి అంటే మీరు భక్తి పెంచుకుంటూ వెళితే ఎంత దూరం భక్తి మిమ్మల్ని తీసుకు మీ ప్రారంభంలో ఏదైనా కర్మ అనుభవించవలసి ఉందని అది కూడా మైనస్ చేసి పడేస్తాడు వాడు దేవుడు. భగవంతుడు మీరు చేయవలసిన ఉపకారం అంతా చేసి విడిచిపెట్టేస్తాడు, కానీ ఎదురు చూడొద్దన్నాడు మహాత్మా గాంధీ గారు. అది అంటే ఎదురు చూడటం అలా అంటే ఒక బస్తా బియ్యం మన నెత్తి మీద మోసుకు ఓ బస్తా బియ్యం నెత్తి మీద పెట్టుకుని మోసుకెళ్తా అంటే ఎంత భారంగా ఉంటుందో ఎదురు చూడటం. ఏ విషయం గురించి అని ఎదురు చూడటంలో అంత బరువు నెత్తి మీద పడుతుందని మహాత్మా గాంధీ చెప్పాడు. ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, ఏ రోజున ఎలా జరగాలో అది జరిగిపోతా ఉంటుంది. ఏం చేయదు, కాలం ఆయన స్వాధీనంలో ఉంది, అది మీరు ఎక్స్పెక్ట్ చేయదు. ఒకవేళ మీ కోరిక చోటు సంబంధం మీకు ఏదైనా మంచి జరగవలసి ఉందనుకోండి, మీ కోరిక చోటు సంబంధం లేకుండా మీ సంకల్పం చోటు సంబంధం లేకుండా ఆ పని మీకు ఆ మంచి చేసేస్తాడు. మీరు భగవంతుడికి జ్ఞాపకం చేయక్కర్లేదు. భగవంతుడికి ఒకసారి రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, భగవంతుడికి అన్ని చేస్తాను అంతటా ఉన్నవాడికి ఆ నీ తెలియకపోతే నీకు తెలుస్తుందోయా? అంతటా ఉన్నవాడికి అంతటా ఉన్నవాడికి అన్నీ తెలియకపోతే అంతటా దేహం ఎక్కడుందో అక్కడే నేను ఉన్నాను అనుకున్నవాడికి మీకు తెలుస్తుందా? అంతటా ఉన్నవాడికి అన్నీ తెలియకపోతే దేహం జిన్నూరులో ఉంటే జిన్నూరులో ఉందనుకుని, అరుణాచలంలో ఉంటే అరుణాచలం ఉందనుకుని, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్, దేహం ఎక్కడ ఉందంటే దేహం ఎక్కడ ఉంటే అక్కడ ఉందనుకుంటున్నావు కదా నువ్వు. ఇది దేవలక్షణం. అంతటా ఉన్నవాడికి అన్నీ తెలియకపోతే దేహం ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నానుకుని నీకు తెలుస్తుందా? ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. మీ ఇంట్లో వంటింట్లో ఏముందో నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? మీ ఇంట్లో వంటింట్లో ఏముందో నీకు తెలుస్తుంది కానీ నాకేం తెలుస్తుంది? అయితే భగవంతుడు అంతటా ఉన్నవాడికి ఆయన తెలియకుండా ఎలా ఉంటాడు? ఈ సృష్టికి యజమాని ఆయన, ఈ సృష్టికి ప్రభువు ఆయన, ఆయన ఈ సృష్టికి అంత కర్త ఆయనే, ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది? మీ ఇంట్లో వంటింట్లో ఏముందో మీకే తెలుస్తుంది కదా, అది సృష్టి అంతా వ్యాపించిన వాడికి ఆయనకి సృష్టిలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే మన అహంకారం వల్ల, మన అహంభావన వల్ల, ఈ శవబుద్ధి వల్ల, మన మూర్ఖత్వం వల్ల, మన మూఢత్వం వల్ల, మన అజ్ఞానం వల్ల, మన అవిద్య వల్ల మనకే అన్నీ తెలుసు, ఆయనకి ఏమి తెలియదని మనం అనుకుంటాం. దానికి కారణం మన మూఢత్వం కారణం. అయితే వీడంటున్నాడు భక్తుడు అందరి రూపంలో ఉన్నానని చెబుతున్నాడని అంతవరకు బాగుంది ఉంటే నాకెందుకు తెలుగుతున్నాడు అంటున్నాడు. వీడికి తెలియాలి అసలు. మరి ఉన్నాడు అంటున్నారు కదా, ఆ ఉన్నాడని మీరు అంటున్నారు. మీరు చెప్తున్నారు, వాడు చెప్తున్నాడు, ఎవరు వాసుదేవుడు కూడా చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు. సర్వేశ్వరుడు సర్వాధ్యక్షుడు, సర్వేశ్వరుడు సర్వాధ్యక్షుడు, విజయుడు, ప్రభువు, భర్త, యజమాని, దేవకోటికంత భర్త ఆయనే. దేవకోటికి భర్తనే ఆయన, భరించేవాడైన పోషించేవాడైన ఆధారంగా ఉన్నవాడైనా నీకు సంకల్పం, నీ దేహం యొక్క ప్రారంభించి నుంచి నీకు సంకల్పం కలగజేసేవాడైనా నీ దేహంలో లోపలు ఉంటే, నీ దేహంలో లోపలు ఆ దేహం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చిందో నీ దేహాన్ని ఎలా ఆడించేవాడైనా, నువ్వు ఆడేవాడివే, ఆడించేవాడైనా, పలికించేవాడు రామభద్రుడు, పలికేవాడే పోతనామాచ్యుడు అంటాడు భాగవతంలో. రాముడు లోపల నుంచి పలికిస్తున్నాడు, పలికేవాడు ఉరికే చేతిలో ఇలా రాయమంటే రాస్తున్నాడు. పలికి రాయించేవాడు పలికించేవాడు రామభద్రుడే, పలికిరికే ఈ పోతన మార్చుడు బొమ్మ మాత్రమే అంటాడు భాగవత రచన ప్రారంభిస్తాడు. పలికించేవాడు రామభద్రుడు, ఉరికే నోరుతోడు పలుకుతున్నాడు పోతన మార్చుడు అంతే. పలికించేవాడు ఈస్తాడు, పలికించేవాడు రామభద్రుడు. ఈ లోపల ఉన్నా లేకపోతే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంటే నాకు ఎందుకు నా ఉండడం ఉన్నప్పుడు నాకు ఎందుకు తెలియటం లేదండి అని ప్రశ్న. అప్పుడు భగవాన్ చెప్పారు, లేకపోవటం వల్ల తెలియపోవటం కాదు, ఉన్నాడు కానీ నీకు తెలియటం లేదు కాబట్టి లేడు అనుకుంటున్నావు. నీకు ఎలా తెలుస్తుందని, నీకు ఎందుకు తెలియటం లేదంటే చాపల్యంతో కూడినండి మనస్సు. తర్వాత దేవుడి ప్రేమను నమ్మాలి కానీ మనుషుల ప్రేమలు మనం నమ్మకూడదు. ఏంటండి, ఏడు మీ అమ్మగారిని మీరు బాగా చూస్తున్నారనుకోండి, రేపు చూస్తారో చూడరో చెప్పలేము. ఇంకే అహంకారం, అసలు అహంకారం లేకుండా మనిషి ఉండడం. అహంకార శూన్యుడైతే వాడు ఏమవుతాడు, అవతార పురుషుడు అయిపోతాడు, మహాజ్ఞాని అయిపోతాడు అహంకార శూన్యుడైతే. ఏమండి ఎంచేది దేవుడి ప్రేమను నమ్మాలి కానీ మనుషుల ప్రేమలు స్టాండర్డ్ కాదు. ఎంచేది మనుషుల ప్రేమ అహంకారంతో కూడి మనసుతో కూడిన అహంకారంతో కూడిన రాగద్వేషాలతో కూడిన ప్రేమలు ఎవడు నమ్మితే నమ్మితే మనమే బోల్తో పడిపోతాం. ఒక మంచి కాని దాన్ని మంచి అని నమ్మేవనుకోండి మనం అది మందే పొరపోవటం. ఏది మంచి ఏది మంచిది కాదు నీ బుద్ధికి తోచినట్టు చేయకు అర్జున, శాస్త్రాన ప్రమాణంగా తీసుకో. నీ బుద్ధి ఎలా నీ బుద్ధికి ఎలా తోస్తే అలా చేయకు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని జీవించు. శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడు ఇచ్చిన శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే నువ్వు భగవంతుడు ఐక్యం అవుతావు. అప్పుడు భగవాన్ చెప్తున్నారు, నీ చేపలైన మనస్సు నీ విపరీత ద్వారంలో, అంటే నీ ఆలోచనలో ఉన్న పొరపాట్లు, నీ అలవాట్లో ఉన్న పొరపాట్లు, నీ ఆలోచనలో ఉన్న పొరపాట్లు, నీ అలవాట్లో ఉన్న పొరపాట్లు. ఇప్పుడు నీకు నిజము కానిదాన్ని నిజమనుకోవటం, నిజము కానిదాన్ని నిజమనుకోవటం, నిజాన్ని అనిజం అనుకోవటం, ఈ విపరీత భావనలు. ఏమిటి విపరీత భావనలు? ఎప్పుడైతే నీ ఎంతకాలమైతే రాంగ్ థింకింగ్ ఉంటుందో, విపరీత భావనలు ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు ఎంతకాలమైతే పెట్టర్ బాగుతా ఉంటావో, ఎంతకాలమైతే పెట్టర్ బాగుతా ఉంటావో, అంటే నీకు ఈ దేహబుద్ధి ఉన్నంతకాలం, దేహమే సర్వస్వం అనుకున్నంతకాలం, ఈ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నంతకాలం, అని దేహదగ్గర నేను ఉన్నంతకాలం, నీకు అలవాట్లు నీకు మంచి అలవాట్లు లేనంతకాలం, నీ అలవాట్లు సరిగ్గా లేనంతకాలం, నీ ఆలోచనలు సరిగ్గా లేనంతకాలం, అంటే మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా పని చేయగలం, మంచిగా ఆలోచించకుండా మంచిగా పని చేయలేం. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, నేను గొప్పగా ఆలోచించగలను, గొప్పగా ఆలోచిస్తాను, నాలాగా ఎవడో ఆలోచించలేడని చెప్తా ఉంటాడు. ఒక పని సున్నా కొందరు చెప్తారు, మేము చాలా తెలివైన వాళ్ళండి, మేము చాలా బాగా ఆలోచిస్తాం. ఆడు ఒక్క పని చేయడు సున్నాడు, ఊరికే చెప్తాడు నేను చాలా తెలివైనండి, నేను గొప్పగా ఆలోచిస్తాను. గాంధీ గారు ఏమన్నారంటే, నువ్వు నిజంగా నీ ఆలోచన గొప్పగా ఆలోచిస్తా అంటే, నీ ప్రవర్తన గొప్పగా ఉంటే నీ ద్వారా గొప్ప పనులు జరుగుతూ ఉండాలి సృష్టిలో. అది నిజమైతే, నీ ప్రవర్తన గొప్పదైతే, నీ ఆలోచన గొప్పదైతే, నీ ద్వారా గొప్ప పనులు కూడా జరుగుతూ ఉండాలి. అది జరగటం లేదనుక నీ ఆలోచన గొప్పగా ఆలోచించడం, నేను గొప్పగా ప్రవర్తిస్తున్నాను, గొప్పగా ఆలోచిస్తున్నాను, నిన్ను మోసం చేసుకుంటున్నావు. నిన్ను మోసం చేసుకునేవాడికే దేవుని అనుగ్రహం. కొంతమంది ఆళ్ళాళ్ళు నేను గొప్పవాళ్ళు అనుకుంటారు, ఊళ్ళో ఒట్టి చదివి ఊళ్ళో వాళ్ళు ఊహించుకుంటారు తింగర్తనం. అది వాళ్ళ వల్ల ఒక్క మంచి పని జరగదు, తింగర్తనంగా అనుకుంటారు నేను చాలా గొప్ప. ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు అన్నమాట అలాగా వాళ్ళు. అది నిజమైతే, ఆలోచన నిజమైతే, ఆ భావనాబలం నిజమైతే, వాళ్ళకి నిజంగా అంత ఆ స్ట్రెంగ్త్ ఉంటే, అంత ఆత్మవిశ్వాసం ఉంటే, అంత మానసిక బలం ఉంటే, వాళ్ళ ద్వారా గొప్ప పనులు జరగాలి కదా, ఏమి జరగటం లేదు కదా. అయితే వాళ్ళు మోసం చేసుకుంటున్నారు అన్నాడు బాపూజీ. తర్వాత ఇంకోటి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఆలోచించడం అనవసరం. ముందు మనలోకి మనం చూసుకోవడం నేర్చుకోవాలి. మనలో చూసుకుని మనం నేర్చుకుంటూ ఈ భగవద్ అనుభవం పొందటానికి, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, లోపల ఉన్నాను కాబట్టి ఉన్నానని చెబుతున్నాడు. అవి మరి ఉంటే మనకి ఇంటికి అనుభవం రావటం లేదు. ఏ కోరికల వల్ల, ఏ సంస్కారాల వల్ల, ఏ బలహీనతల వల్ల, ఏ వాసనల వల్ల, ఎందుకు మనకి అడ్డొస్తున్నాయి, ఏ అడ్డొస్తున్నాయని లోపల అస్తమాన పరిశీలన చేసుకుని వాటిని తొలగించుకుంటే లోపల ఈశ్వరుడు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం అవుతాడు. నీ మీద అయ్యిష్టం లేదు, ఆయనకి నీకోసం ఎదురు చూస్తున్నాడు. భగవంతుడికి పక్షపాతం లేదు. నీ ఒక్కడ కోసం యుగే యుగే గీతలో చెప్పాడు, సంవత్సరాన్ని బట్టి యుగ యుగానికి అవతరిస్తాను. యుగే 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 కాదు, నీ ఒక్కడి కోసం అవతరిస్తాడు అవసరం ఇస్తాను. లక్ష్మీ నరసింహం అవతారం ఒక ప్రహ్లాదుడి కోసం వచ్చింది. నీ ప్రారంభాన్ని బట్టి బాహ్య విషయాలు వస్తే రానివ్వండి, అవి చూసి భక్తి విడిచిపెట్టకండి. అది నేను చెప్పింది, అవి నీ బయట విషయాలు ఎన్నున్నాయో మీరు చనిపోయిన తర్వాత రావు కూడాను. మీకు ఏ ఎకరం పొలం ఉందనుకోండి, ఉండడం దాచుకోండి. మీకు ఏ ఎకరం పొలం మీరు దాచుకోండి, చనిపోయిన తర్వాత మీ దేహమేమి కూడా కూడా రానప్పుడు ఏ ఎకరం ఎలా వస్తుంది? భక్తిని సంపాదించుకుంటే భక్తి కూడా వస్తుంది. మీకు మీకు కాదు 15 ఎకరం ఉందనుకోండి, దాచుకోండి మీరు, కానీ కూడా రాదు. భక్తిని సంపాదించుకుంటే భక్తి కూడా వస్తుంది. ఇది ఒక శాస్త్రంగా చెప్పాడు. శరీర విషయంలో 100కి 100 రూపాయలు శక్తి తీసుకుంటాం మనం. అవసరమైతే 1 ఎకరం పొలం అన్నేసి వైద్యం చేయించుకుంటాం, కానీ శరీరం చనిపోయాక కూడా వచ్చే జీవులు బాగు చేసుకోవాలని బుద్ధి లేదు మనకి. వల్లకాడు దాకా వచ్చే శరీర విషయంలో ఎన్ని శ్రద్ధలు, హోమియోపతి వైద్యం, ఆయుర్వేద వైద్యం, ఇంకో వైద్యం, 90 రకాల వైద్యాలు. 1 ఎకరం పొలం కూడా అన్నేసి హైదరాబాద్ వెళ్ళిపోతాం, రాయలూరు వెళ్ళిపోతాం, మళ్ళీ దానికి తోడు జ్యోతిషాలు ఒకటి ఎప్పుడు తగ్గుతుందని రైతే మంచిదే, మీకు శరీరం అందరికీ తెలవు, శరీరం బాగు చేసుకోండి, మంచిది, శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవడం మంచిదే. కానీ శరీరం చనిపోయిన తర్వాత మనం కూడా ఎవడొస్తాడు, జీవుడు వస్తాడు. ఎవడొస్తాడు? ఆ జీవుడు గురించి పట్టించుకోవటం లేదు మనం. ఆ జీవుని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆ జీవుడు చైతన్యుడు ఎలా ఎక్కువవుతాడు దాని గురించి ఒక ప్రయత్నం లేదు, ఒక ప్రక్రియ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక జీవిత విధానం లేదు, ఒక గమ్యం లేదు, ఒక డెస్టినేషన్ లేదు. నీకు మోక్షమా? శ్మశానం దాకా వచ్చే శరీరాన్ని, శరీరం గురించి తీసుకునే శ్రద్ధ కూడా మరణానంతరం మనకు కూడా వచ్చే జీవుడి విషయంలో మనం శ్రద్ధ చేయటం లేదు. ఈ మధ్యన 10 రోజుల కిందట ఒక మహాత్ముడు ఒక మాట చెప్పాడు. రాత్రులు మనం నిద్రపోయేటప్పుడు ఎట్టంటే తలుపులు వేసాము లేదు 4 సార్లు చూసుకుంటాం అంటాడు. దొంగలు వచ్చేస్తారని మరి తలుపులు వేసుకోవాలి కదా. తలుపులు రాత్రులు వేసుకుంటాం కదా, తలుపులు వేసుకుంటాం, మళ్ళీ లాగి చూసుకుంటాం, తాళం కప్ప సరిగ్గా ఉందా లేదని చెయ్యి పెట్టిలో లాగుతూ ఉంటాం. ఆ గొడుగు సరిగ్గా వేసాడే చూసుకుంటాం, దొడ్డు తలుపు సరిగ్గా, ఈ తలుపు సరిగ్గా వేసుకున్నాడు అని చూసుకుంటాం. ఏం చేస్తారు? దొంగలు వచ్చేస్తారమ్మా. మంచిదే, మీ తలుపులని 10 సార్లు చూసుకునే నిద్రపోండి. మరి మీ మనసులోకి చెడ్డ ఆలోచనలు రాకుండా, మీ మనసులోకి చెడ్డ తలంపులు రాకుండా, మీ మనస్సులోకి మీరు పాడే మీరు పక్కన అయిపోయే ఊహలు మీకు రాకుండా మీరు ఏమైనా తలుపులు వేసి నేర్చుకున్నారా? మీరు తలుపులు వేసేసుకుంటున్నారు, మంచిది, తలుపులు దొంగలు వచ్చేస్తారమ్మన. మరి మీ మనస్సులోకి దొంగలు రాకుండా, మీ మనస్సులోకి దొంగలు రాకుండా, మీ మనసులోకి చెడు తలంపులు రాకుండా, చెడ్డ ఊహలు రాకుండా మీరేమైనా తలుపులు వేయటం నేర్చుకున్నారా? ఆ తలుపులు వేసుకోవడం నేర్చుకోవడం సాధన. మీరేమో ఈ తలుపులు వేస్తారు రైతే, ఆ తలుపులు అక్కర్లేదా? లోపలికి ఈ దొంగలను చూస్తే ఎంత భయపడిపోయి మీరు తలుపులని బందోబస్తు చేసుకుంటున్నారు. మరి లోపల మీ మనసులోకి వచ్చి మీ లోపల జీవుల్లోకి వచ్చే చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చెడ్డ సంకల్పాలు, ఇష్టాలు, అయిష్టాలు ఇవన్నీ రాకుండా చూసుకోవడానికి మీరు తలుపులు వేసుకోవాలి కదా. ఆ తలుపులు ఏంటి ఏమైనా ఉన్నాయా? మీకు ఆ తలుపులు ఏమైనా నేర్చుకుంటున్నారా వేయటం అని? అసలు ఉంటే కదా తలుపులు, ఉంటే కదా. శరీరం శ్మశానం దాకా వచ్చే శరీరానికి మీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకు కూడా వచ్చే మరణానంతర జీవితంలో మనకు కూడా వచ్చే జీవుడి విషయం మనం ఏం పట్టించుకోవటం లేదు. అంటే నీకు భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడో ఇల్లు నీకు తెలుస్తుంది. ఏ ఎప్పుడు తెలుస్తుంది నీకు? నీ మనస్సు యొక్క చాపల్యం, నీ మనస్సులో ఉన్న చాపల్యం, ఇంద్రియాల యొక్క చాపల్యం, నీ మనస్సులోని ఇష్టాలు అయిష్టాలు, నీ మనస్సులో భగవద్ అనుభవం పొందటానికి వ్యతిరేకంగా ఉన్న బలహీనతలు, అంటే భగవద్భవం పొందటానికి అడ్డొచ్చే బలహీనతలు, ఇవన్నీ సాధన చేసి, ప్రయత్నం చేసి, అధ్యయనం చేసి, సాధు పురుషులు సహవాసం చేసి, లోపల ఆకలి అయితేనే కానీ అన్నం ఎలా తినలేమో ముముక్షత్వం భగవంతుని తెలుసుకోవడానికి జిజ్ఞాస పెంచుకుని, ముముక్షత్వం పెంచుకుని ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే కదా నీ హృదయంలో ఈశ్వరుడు నీకు గోచరించేది. నీ కళ్ళకు కనిపి నీ ఇంద్రియాలకు కనిపించడం లేదని, నీ మనసుకు తెలియటం లేదని ఏడనుకోకపోయా? నీ ఇంద్రియాలకి అందటం లేదని, నీ మనసుకు అందటం లేదని ఆయన ఏడనుకోకు. నీ ఇంద్రియాలకు అందటానికి, నీ మనసు అందటానికి నీకంటే చిన్నవాడు ఏం కాదు. ఆయన లోపల ఉన్నాడు, అంతర్యాముడిగా ఉన్నాడు, సైలెంట్గా పనిచేస్తాడు, నిశ్శబ్దంగా పనిచేస్తాడు, నిశ్చలంగా పనిచేస్తాడు. ఆడంబరం అక్కర్లేదు. ఏం చెప్పంటే ఆ పటాటోపం అక్కర్లేదు. ఇతరుల కోసం మీకు, ఇతరుల కోసం పటాటోపం, ఇతరుల కోసం ఆడంబరం, ఇతరులు మీకు భగవంతుడికి, ఆత్మకి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. అని చెప్పి ఆత్మకి ఆడంబరం అక్కర్లేదు, అహంకారానికి ఆడంబరం కావాలి, అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు ఏమి లేరు. అని చెప్పి ఆడంబరంతో పని లేదు దానికి. ఆత్మకి కర్తృత్వం లేదు, చైతన్యానికి కర్తృత్వం లేదు, మనస్సుకి కర్తృత్వం ఉంది. ఆ కర్తృత్వాభిమానం, ఆ కర్తృత్వ బుద్ధి నశించే వరకు సముద్రంలో ఎన్ని కెరటాలు ఉన్నాయి, అన్ని శవాల్ని మోయవలసింది, అన్నిసార్లు నువ్వు పుట్టవలసింది, అన్నిసార్లు నువ్వు చావలసింది. ఈ సంసారంలోంచి, ఈ సంసార దుఃఖంలోంచి, ఈ సంసార వేదంలోంచి ఒక నారాయణుడు తప్పించి, ఆ శ్రీహరి తప్పించి నిన్ను రక్షించేవాడు ఎవడున్నాడు అయ్యా అర్జున? నువ్వు ఆత్మజ్ఞానం దాకా వెళ్ళిపోక్కర్లేదు, అమృతానుభవం దాకా వెళ్ళిపోక్కర్లేదు, నీ హృదయంలో చైతన్యం నీకు స్పష్టంగా గోచరించక్కర్లేదు. ఈ లోపలనే శ్రీహరి స్మరణ, రామ నారాయణుడి యొక్క స్మరణ, ఆ గోవింద నామస్మరణ ఈ లోపల నువ్వు ఇష్టంగా చేస్తాంటే లాంఛనం కోసం కాకుండా మెహర్బానీల కోసం కాకుండా, ఇతరుల మెప్పుల కోసం కాకుండా, నీ హృదయం టెక్కడానికి శుద్ధిగా శిఖండి శుద్ధిగా గోవిందనామ స్మరణ చేస్తా అంటే ఆ నామస్మరణే చాలు అయ్యా నేను సంసార దుఃఖంలోంచి బయటికి రావటానికి. ఎప్పుడూ చిటారు కొమ్మకి వెళ్ళిపోక్కర్లేదు నువ్వు, నువ్వు చిట నీకు దుఃఖం నశించడానికి చిటారు కొమ్మకి వెళ్ళిపోక్కర్లేదు. ఆ గోవిందనామ స్మరణ చేస్తున్నప్పటికీ ఈ సంసార దుఃఖం తగ్గిపోతుంది. ఒకసారి భక్తుడు అడిగాడు, సంసారంలో ఎంత దుఃఖం పెట్టాడంటే దేవుడు అని రమణ మహర్షి గారిని అడిగాడు. ఏమంటే సంసారంలో ఎంత దుఃఖం పెట్టేశాడంటే మరి ఆయన పెట్టినవాడికి ఆయనకే తెలియాలన్నాడు. రమణ మహర్షి గారిని అడిగారు ఒక ప్రశ్న, ఏంటంటే సంసారంలో ఎంత దుఃఖం పెట్టేశాడేంటి, సంసారం చాలా దుఃఖంగా ఉంది, మీరు ఎలా ఉన్నారంటే చాలా మంది బాగానే ఉన్నామంటారు, అది బాగా లేరు. చాలా మంది మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం అనుకోండి, మేము బాగానే ఉన్నాం, మేము అవన్నీ అబద్ధాలు, వాళ్ళు బాగా లేరు, వాళ్ళు ముఖం చూస్తేనే చేయిస్తా ఉంటుంది, వాళ్ళు బాగా లేరు. ఈ సంసారంలో ఎంత దుఃఖం ఎందుకు పెట్టాడని అడిగితే, సంసారంలో అంత దుఃఖం ఎందుకు పెట్టాడో పెట్టినవాడికి ఆయనకి తెలియాలి. కానీ అందులోంచి బయటకు వచ్చే ఉపాయం ఉంది కదా, గోవిందుని స్మరించుకోవటం, నారాయణ ఈశ్వరుని స్మరణ వల్ల ఆ దుఃఖంలోంచి బయటకు రావచ్చు. కాళ్ళు ముళ్ళు ఇరిగింది, ఎక్కడ ఇరిగిందో మనకు తెలియదు, తీసుకోవడం మన చేతిలో పనే కదా. సంసారంలో ఎంత దుఃఖం పెట్టావు నువ్వు అడుగుతున్నావు, నువ్వు గోవిందుని స్మరించుకోవటం వల్ల, ఈశ్వర స్మరణ వల్ల, ఆయన పాదాలను ఆశ్రయించడం వల్ల సంసార దుఃఖంలో నేను బయటకు వచ్చేయచ్చు. సంసారంలో ఉండగానే బయటకు వచ్చేయచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంటికాడ కోపం వచ్చి సన్యాసం పుచ్చుకుంటారు, ఇంటికాడ ఏదైనా కోపం వచ్చి సన్యాసం పుచ్చుకుంటారు. వాళ్ళు సన్యాసులుగానే ఉంటా ఉంటారు, వాళ్ళకి జ్ఞానం రాదు, సన్యాసం పుచ్చుకునే జ్ఞానం రాదు. కొంతమంది అలా కాదు, జ్ఞానం సంపాదించడం కోసం సన్యాసం పుచ్చుకుంటారు, వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. కొంతమంది జ్ఞానం సంపాదించడానికే సన్యాసం పుచ్చుకుంటారు, వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. ఇంటికాడ కోపం వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడి ఇంటికాడికంటే శుభ్రంగా ఆశ్రమాల్లోనే మనకు భోజనాలు చాపాటు బాగా వెళ్ళిపోతుందేమో అనుకుని సన్యాసం పుచ్చుకుంటే కాలక్షేపం వెళ్ళిపోతుంది, రోజులు వెళ్ళిపోతే కానీ నీకు మటుకు మోక్షం రాదు. అయితే నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు, అంటే అమృతానుభవం కలిగే వరకు, ఆ సత్పదార్థం నీకు ఎరుకులోకి వచ్చే వరకు, సత్పదార్థం సత్పదార్థం అంటే అన్ని అవస్థల్లోనే అన్ని కాలాల్లో ఉండేది సత్పదార్థం, అన్ని అవస్థల్లోనే అన్ని కాలాల్లో ఏదైతే ఉందో అదే సత్యం, అదే నిత్యం. ఏది సత్యమో అది నిత్యం, అన్ని కాలాల్లోని అన్ని అవస్థల్లోని అంతటా ఉన్నదే సత్యం. అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మీరు, అది అనుభవంలోకి నీకు వచ్చే వరకు భగవంతుని సాకారంగా కానీ నిరాకారంగా కానీ ప్రార్థించండి, అర్జించండి, జపించండి, పూజించండి, వారికి వారికి ఇష్టమైన పని చెయ్యండి. అంటే అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఎప్పుడు ఉండే వస్తువు ఆ సత్పదార్థం, ఆ సత్యం నీకు అనుభవంలోకి వచ్చే వరకు భగవంతుని మేము ఒక రూపనామాలతో పూజించవచ్చు, లేకపోతే సాకారంగా పూజించవచ్చు, నిరాకారంగా పూజించవచ్చు. ఏ విధంగా అయితే భగవంతుడి పాదాలను ఆశ్రయించండి, భగవంతుని విడిచిపెట్టకండి, భగవంతుని విడిచిపెట్టకండి, భగవంతుని కేంద్రంగా పెట్టుకుని మీ మనస్సుని మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి భగవంతుని పొందటానికి. అంటే భగవంతుని ఆరాధన విడిచిపెట్టద్దు, అది సాకారం అవ్వచ్చు, నిరాకారం ఇష్టం. నీకు సాకారం ఇష్టమైతే సాకారం, నిరాకారం ఇష్టమైతే నిరాకారం, సగుణ ఇష్టమైతే సగుణం, నిర్గుణ ఇష్టమైతే నిర్గుణం. ఏదో రూపంలో ఈశ్వరుని ఆరాధన విడిచిపెట్టకండి, ఉపాసన విడిచిపెట్టకండి. ఇందాక ఎవరు అడిగారు ఏకాగ్రత ఎలా వస్తామని, ఉపాసన వల్ల భగవంతుని భగవంతుని పట్ల మనకున్న ఉపాసన వల్ల, భగవంతుడి రూపం పట్ల, భగవంతుడి నామం పట్ల ఉపాసన వల్ల, తర్వాత భగవంతుడి యొక్క మాట మీద మనకు గౌరవం వల్ల, అలా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం వల్ల, భగవంతుడు భగవంతుడు భగవద్ను పొందాలి, భగవంతుడి కోసం మనం జీవించాలనే శ్రద్ధ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే పెరిగిందో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మీరు చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు, కానీ ముఖ్యమైన విషయం మర్చిపోరు. మీరు ఎవరింటికి మీ బంధువుల ఇంటికి ఏదైనా మాట్లాడటానికి వెళ్ళారని కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవచ్చు మీరు, కానీ ఏ పని మీద మీరు మాట్లాడటానికి వెళ్ళారు అది మర్చిపోరు, మిగతా విషయాలు కొన్ని మర్చిపోవచ్చు. అంటే మనకి ఆ భగవంతుని తెలుసుకున్న తపన, ఆ తపన లేకపోవటం వల్ల, ఆ వివేకం లేకపోవటం వల్ల, ఈ అహం బుద్ధిని తొలగించుకోవాలి, ఆ వ్యక్తిభావాన్ని తొలగించుకోవాలనేటువంటి ఆ కాంక్ష లేకపోవటం వల్ల మనకి అది అది మనకి లేకపోవటం లేదు, మర్చిపోతున్నాం. అది రామకృష్ణ పరమహంస గారు మాట చెప్తారు, ఒక దొంగ కూడా గదిలో ఉన్నాడు అనుకోండి, ఒక దొంగవాడ గదిలో ఉన్నాడు అనుకోండి, ఆ పక్క గదిలో బంగారం ఉందనుకోండి, ఒక 1000 కాసులు బంగారం ఉందనుకోండి, అడిగి నిద్ర పట్టదు. ఇంకా ఆ 1000 కాసులు బంగారం ఎలా పట్టిపోదామని అడిగి నిద్ర పట్టదు. ఆడి నిద్రవాడు మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు లేదు చూసుకుంటాడు, ఆ 1000 కాసులు ఉన్న బంగారంలో ఎలా ఎంటర్ అవ్వాలో చూసుకుంటాడు. వాడి మనస్సు ఎక్కడ ఉంటుంది? ఆ 1000 కాసులు బంగారం మీద ఉంటుంది వాడికి. అయ్యో నిద్ర చెడిపోతుందని కూడా వాడికి తలంపనదు. ఆ దొంగవాడికి ఆ బంగారం మీద మనస్సు ఎలా ఉంటుందో నీకు భగవంతుని మీద అలా మనస్సు ఉంటే భగవంతుడు నీకు తెలియబడతాడు అయ్యా అన్నాడు రామకృష్ణ పురం. అయ్యో నాకు నిద్ర చెడిపోతుంది అనుకోడు. ఇంచేత వాడి కాంక్ష 1000 కాసులు ఎప్పుడు పట్టిపోతాన, దొంగవాడికి 1000 కాసుల మీద ఎలా ఉంటుందో నీకు భగవంతుని మీద నీ మనస్సు ఎలా కనుక నిలబడి ఉంటే అప్పుడు నీకు భగవద్ అనుభవం కలుగుతుంది అన్నాడు రామకృష్ణుడు. అయ్యో నాకు నిద్ర లేదని అలసట కూడా ఉండదు ఆడికి. లోపల అటువంటి నీకు తపన కనుకుంటే నీకు ఈస్తుడు వ్యక్తమవుతాడు. అంచేది నీకు నమ్మటం ఏంటే, నీ హృదయంలో ఈస్తుడు ఉన్నాడు, నీ అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్తున్నాడు. ఉన్నాడు, ఉన్నది నిజమే, నిన్ను నమ్మమంటున్నారు. ఎందుకు నమ్మటం? ఆయన ఉన్నాడు కదా. నమ్మటం ఏంటి? అసలు ఉన్నాడు కదా. అంటే మన ఆలోచనలో ఉన్న పొరపాటు వల్ల నమ్మండి నమ్మండి అని చెప్పవలసి వస్తుంది. మనకి ఆ జిజ్ఞాస లేకపోవటం వల్ల, కాంక్ష లోపల మోక్షం పొందాలనే కాంక్ష లేకపోవటం వల్ల, ఈశ్వర సాక్షాత్కారం పొందాలనేటువంటి కాంక్ష లేకపోవటం వల్ల నమ్మండి నమ్మండి అని చెప్పవలసి వస్తుంది. నువ్వు నమ్మపోయినా ఉన్నాడు అక్కడ. నువ్వు నమ్మవనుకు లోపల ఈశ్వరుడు ఉన్నాడు. నీ నమ్మకం మీద ఆధారపడి ఉన్నాడా? నువ్వు నమ్మపోయినా అక్కడ ఉన్నాడు. నీ ఆలోచనలో ఉన్న నీ ఆలోచన ధోరణ వల్ల, నీ ఆలోచన తెడ ధోరణ వల్ల, నీ ఆలోచన ఉన్న చాపల్ని వల్ల ఎవడు పరిశుద్ధుడు? ఎవడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది? ఎవడు పవిత్రుడు? ఒకటి దేహవాసన, 2 లోకవాసన, 3 శాస్త్రవాసన, ఈ 3 శేషం లేకుండా నశించిన వాడే పవిత్రుడు, వాడే పరమాత్మను తెలుసుకోవడానికి ఆడుకోడని. ఒకటి దేహవాసన, ఇందులో ఏ ఒక్క వాసన ఉన్నా వాడు భగవద్ అనుభవం పనికిరాడాడు. ఒకటి దేహవాసన. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మీకు సంతోషం వస్తుంది. మీకు ఎందుకు వస్తుంది? దేహవాసన కారణం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, మీకు సంతోషం వస్తుంది. ఆ దేహానికి మీరు ఆ దేహంతో తాదాత్మ్యం వల్ల మీకు ఆ సంతోషం వస్తుంది. కానీ దేహంతో తాదాత్మ్యం లేకపోతే మీకు సంతోషం ఏంటి? అసలు మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే దుఃఖం వస్తుంది. స్తోత్రం చేస్తే మీకు ఎవరైనా స్తోత్రం చేస్తే సంతోషం వస్తుంది. ఆ దేహం మీకు దేహం లేదనుకోండి, అసలు సంతోషం ఎక్కడుంది? దుఃఖం ఎక్కడుంది? అహంకారానికి దేహం ఉంది, మనస్సుకి దేహం ఉంది, జీవుడికి దేహం ఉంది, ఆత్మకి దేహం లేదు. మీరు ఆత్మ ఉన్నారు. మీకు అసలు దేహం అంటూ లేదనుకోండి, అనుకోండి, మాట వరుసకు అనుకోండి, మిమ్మల్ని సంతోషిస్తే, మిమ్మల్ని పొగిడితే సంతోషించేవాడు ఎక్కడ ఉన్నాడు? లోపల విమర్శిస్తే దుఃఖపడేవాడు ఎవడున్నాడు? మీకు అసలు దేహం అంటూ లేకపోతే మీరు ఏదై ఉన్నారు? ఆత్మ అయి ఉన్నారు. ఆత్మకు దేహం లేదు. ఇంకా మీరు పొగడ్తే దేనికి? స్తోత్రం దేనికి? మీరు ఏదై ఉన్నారు? ఆత్మ అయి ఉన్నారు. ఆత్మకు దేహం లేదు. ఆత్మకి దేహం లేదు. ఈ దేహము నాదనుకునేది అహంభావం అనుకుంటా. అహంభావం అనుకుంటా ఈ దేహం నాదని అని స్తోత్రాలు ఎవరికి? అహంభావనకి. అని దేహంతో తాదాత్యం పొందే నేనికి, చనిపోయే నేనికి, స్తోత్రం ఎవరికి? ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ దేహగతి ఈ దేహం నేనని ఎవరైతే చెప్తున్నారో, ఎక్కడైతే స్తోత్రం చేస్తే మీరు పొంగిపోయి, విమర్శిస్తే దుఃఖపడిపోయి, ఈ రకంగా మీరు జీవిస్తున్నారనుకోండి, అది ఎవరికి? ఆ సంతోషం ఎవరికి? ఈ దుఃఖం ఎవరికి? లోపల ఉన్న జీవుడికి. అంటే దేహంతో తాదాప్త్యం పొందే మనస్సుకి. మీకు అర్థమవుతుంది? అదే చనిపోయినాను. ఆ చనిపోయిన నేనికే దేహం కావాలి. ఆ దేహం మనం ఇవరకు మనిషిపురం ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నాం కదా, చావాలంటే పుట్టి తీరవలసింది, పుట్టాలంటే చచ్చిపోయి తీరవలసింది. చావాలంటే పుట్టవలసింది, అడు పుట్టకుండా ఎవడు చావడు. చావాలంటే పుట్టవలసింది, మళ్ళీ వాడు పుట్టాలంటే చనిపోవాలి. నేను చనిపోను పుడతానంటే కుదరదు. నేను పుడతాను కానీ చావనంటే కుదరదు. వాడు చావాలంటే పుట్టాలి, మళ్ళీ పుట్టాలంటే చావాలి. ఇది చక్రం. ఇది ఎవరికి? మనస్సుకి. ఇది ఎవరికి? జీవుడికి. ఇది బాగా ఫాలో అవ్వండి. జీవుడికి అసలు చావు ఎలా ఉంటుందో తెలియని వస్తువుకి, అది పుట్టుక ఎలా ఉంటుందో తెలియని వస్తువుది. ఆత్మకి దేహం లేదు. ఆత్మకి దేహం లేదు, మీరు ఆత్మయి ఉన్నారు, ఇంకా నేను రాష్ట్రంతో ఎవరి మీద పనిచేస్తాను? భీష్ముడు చాలా గొప్పగా యుద్ధం చేసేవాడు. యుద్ధం చేస్తుంటే దుర్యోధన్ అనేది పెడచరం మాటలు మాట్లాడేవాడు, నువ్వు బాగా యుద్ధం చేయటం లేదు, ఆ పాండవుల మీద నీకు ఇష్టం పోవటం లేదా అంటే భీష్ముడు అనుకునేవాడు. దేహ ప్రారంభం అంటే ఇదే కదా, ఆ ప్రారంభాన్ని బట్టి ఆయనకి ఎంత మాట్లాడింది, మనం హృదయపూర్వకంగా బాగానే యుద్ధం చేస్తున్నాం, యుద్ధం చేసినాక పెడసరం మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ దేహ ప్రారంభం అంటే ఇలాగా ఉంటుందేమో. ఒకసారి మనం మంచి చేసిన చెడ్డది వస్తూ ఉంటుంది, మనం హృదయపూర్వకంగానే చేస్తున్నాం యుద్ధం, అందులో తేడా లేదు. నేను ముందే చెప్పాను పాండవులు సైన్యాన్ని చంపుతాను కానీ పాండవులను చంపనని ముందు దుర్యోధనతో చెప్పేశాడు అన్నమాట. నా చేతులతో పాండవ సైన్యాన్ని కొన్ని లక్షల మందిని చంపుతాను కానీ పాండవులను మటుకు నేను చంపను, నా చేతులతో పెంచాను, నా చేతులతో పెంచి నేను ఎలా చంపుతాను అని ముందే చెప్పాడు. నీకు ఆ విషయం ముందే చెప్పాను, పాండవ సైన్యాన్ని చంపుతున్నాను, హృదయపూర్వకంగా యుద్ధం చేస్తున్నాను, ఇంకా నువ్వు పెడసరి మాటలు మాట్లాడుతుంటే అది నా దేహ ప్రారంభం అనుకోవాలి. ఇక మీరు బాగా అర్థం చేసుకోండి, అక్కడ దేహం ఉంది కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. దేహం లేని వాడికి ఇంకేంటి, దేహం లేని వాడికి పుణ్య ప్రారంభం లేదు, పాప ప్రారంభం లేదు. దేహం ఉన్నవాడికి పుణ్య ప్రారంభం, పాప ప్రారంభం, మంచి ప్రారంభం, చెడ్డ ప్రారంభం, ఇవన్నీ మనసుకు సంబంధించినవి. పుణ్యం పాపం, చావు పుట్టిక, నీకు అర్థం వచ్చింది. దారిద్ర్యం ఐశ్వర్యం, దారిద్ర్యం ఐశ్వర్యం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరికంటే జీవుడికి సంబంధించిన విషయాలు. దేహంతో సాధాత్యం పొంది ఆ దేహాభిమానికి, దేహాభిమానికి. ఇంకోటి, నీకు 1,000,000,000 ఆస్తి ఉందనుకోండి, అయితే 1,50,000,000,000 ఆస్తి ఉందనుకోండి, అనుకోండి మాట తెలుసుకో, నీకు దేహాభిమానం నశించింది అనుకోండి, దుఃఖం కూడా నశించింది. ఈ డబ్బు లేని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం కూడా డబ్బు సంపాదించేస్తే దుఃఖం పోతున్నామని, దుఃఖం పోదు, పెరుగుతుంది. మనిషిది మా ఎక్కడుందంటే మనిషికి ఏదైతే లేదో అది వచ్చేస్తే సుఖపడిపోతాం అనుకుంటాడు. అక్కడ సుఖం ఉంటాయి కదా, మనిషికి ఏమైతే లేదో అది వస్తే సుఖపడదాం అనుకుంటాడు. సుఖం అనేది ఒక చైతన్యంలో తప్పించి, ఒక ఆత్మలో తప్పించి, బ్రహ్మంలో తప్పించి, సత్యంలో తప్పించి, ఆ సత్పదార్థంలో తప్పించి, సత్తులో తప్పించి ఎక్కడే సుఖం లేదు. బిల్ గేట్స్కి 1,50,000,000,000 ఉంది డబ్బు, అయితే నేను సుఖపడుతున్నాను ఆయన చెప్పటలేదు. నేను సుఖం 1,50,000,000,000 నేను సుఖంగా ఉన్నాను మటుకు నేను చెప్పలేను మేడం. ఇంకేట వాడు గుర్తుపెట్టుకోండి, ఈ దుఃఖం అంతా ఎక్కడ ఉందంటే దేహాభిమానంలో ఉంది. ఒకటి దేహాభిమానం, రెండు కర్తృత్వాభిమానం. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఆస్తి పాడు చేశారనుకోండి, మీరు ఆస్తి పాడు చేశారంటే ఏడుస్తారు. ఎవరైనా ఆస్తి సంపాదించుకున్నారనుకోండి, మీరు ఆస్తి బాగా సంపాదించారంటే వాళ్ళు సంతోషిస్తారు. మీకు అర్థమవుతుంది, అది దేహాభిమానమే, ఇది దేహాభిమానమే, అది కర్తృత్వాభిమానమే, ఇది కర్తృత్వాభిమానమే. ఇది ఉన్నంతకాలం నీకు బాహ్యంగా ఉన్నాను, కర్తృత్వాభిమానం ఉన్నంతకాలం, దేహాభిమానం ఉన్నంతకాలం, 1,000,000,000 జన్మల తర్వాత కూడా దుఃఖం నశించదు. ఇది బాగా అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చుంది. నీకు దేహాభిమానం ఉన్నంతకాలం, కర్తృత్వాభిమానం ఉన్నంతకాలం, నీకు బాహ్య పరిస్థితి నిజంగా బాగుండొచ్చు, 1,000,000,000 ఎత్తనే నీకు దుఃఖం నశించదు. అది ఆచార్యుల వారు అన్నారు, మర్రి చెట్టు ఎంత పెద్దదైనా ఒక విత్తనంలోంచి బయటకు ఎలా వచ్చిందో మర్రి చెట్టు, మొత్తం మొత్తం దుఃఖం అంతా కూడా. నీకు ఒక బండెడు దుఃఖం ఉందనుకో, ఒక ఓడ దుఃఖం ఉందనుకో, ఈ బండెడు దుఃఖం, ఓడ దుఃఖం కూడా దేహాభిమానంలో, కర్తృత్వాభిమానంలో ఉంది. ఒక బాహ్య పరిస్థితులు అన్నీ నీకు గొప్పగా ఉన్నా, నీకు అనుకూలంగా ఉన్నా, ఈ రెండు ఉన్నంతకాల నీకు దుఃఖం నశించదు. అరుణాచేము మన బుద్ధి బయటికి చూడటానికి అలవాటు పడి ఉంది. మన బుద్ధి బయటికి చూడటం వరకు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీలో ఎవరికైనా ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషం కూడా నాకెందుకు, నాలో ఏమైనా ద్వేషం ఉంటే చూసుకుని పోగొట్టుకోవాలి. ఇప్పుడు మీలోన ద్వేషం నాకు కనపడుతుంది, నాలోన ద్వేషం నాకు కనపడటం లేదు. మీలో ఎవరికైనా ద్వేషం ఉందనుకోండి అది నాకు కనపడటం లేదు. అదే ద్వేషం నాలో ఉందనుకోండి నాకు కనిపించడం లేదు. ఏం చేత కనిపించడం లేదు? నా బుద్ధి బయటకు చూస్తాను కానీ లోపలకు చూసుకోవటం లేదు. ఎవడు ఎవరి బుద్ధి అయితే లోపలకు చూడలేదు వాడికి ఇంకా ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? కనీసం చూడటమే నేర్చుకోవాలి కదా. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. మీలో ఉన్న ద్వేషం నాకు కనిపించినప్పుడు నాలో ఉన్న ద్వేషం నాకు ఎందుకు కనిపించడం లేదు? ద్వేషం ఉన్న చోట దోషం ఉంటుంది. అది మీలో ఉన్న బుద్ధి బాహ్యానికి చూస్తుంది కానీ లోపలకు చూడదు. అదే మాయ. మాయ అంటే నీ బుద్ధి బయటకు చూస్తుంది లోపలకు చూడదు. నీ బలహీనత తెలుస్తుంది కానీ తన లోపల ఉన్న బలహీనత, తన లోపల ఏ బలహీనత ఆ బుద్ధికి, అది ఆ బుద్ధికి తెలియదు. ఆ బుద్ధికి తెలియదు. అంటే మనం ఏం చేయాలంటే గురువు అంటే ఏమిటంటే బాహ్య బుద్ధి బాహ్యానికి చూడటానికి అలవాటు పడిపోయింది. ఇది అనేక జన్మల నుంచి వస్తున్న అలవాటు. ఇది ఒక చాలా ప్రమాదకరమైన అలవాటు. ఇలా బుద్ధి ఎంతకాలం అయితే బయటికి చూస్తాడో ఇంకా వాడు అంత వాడు బాగుపడ్డా ఇంకాడు. ఇంకా ఇతరుల్లో ఉన్న దోషాలు కనిపిస్తూ ఉంటాయి కానీ వాడికి వాడిలో ఉన్న దోషాలు కనపడవు. అది బుద్ధిని లోపల చూడటానికి నేర్చుకో, అలా నేర్పించేవాడు గురువు, వాడే ఆచార్యుడు. బుద్ధి బాహ్యానికి చూడటానికి అలవాటు పడిపోయిన బుద్ధిని విద్యను ప్రసాదించేవాడు దేవుడు నారాయణుడు. మనకి విద్యను, మనకి విద్యను బోధించేవాడు గురువుని అంటాం. ఈ ప్రపంచంలోని గురువులందరికీ గురువు నారాయణుడు, వాడే ఈశ్వరుడు, వాడే భగవంతుడు. మీకు ఎవరైనా విద్యను బోధిస్తున్నారనుకోండి వాడిని గురువు గారు, గురువు గారు అంటారు. లోకంలోని గురువులందరికీ గురువు నారాయణుడు, వాడే ఈశ్వరుడు, వాడే ప్రభు, వాడే యజమాని, వాడే భర్త, వాడే స్వామి. స్వామి అంటే శక్తి గలవాడు. బాహ్యంగా తిరుగుతున్నటువంటి బుద్ధిని ఎవడైతే మళ్లించి ఆ లోపలగా చూడటం ఎవడైతే నేర్పుతున్నాడో వాడే గురువు. అది గురువు సహాయం లేకుండా సాధ్యం కాదు, గురువు అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. మన మన బుద్ధిలో ఒక దోషం ఉన్నా మనకు అమృతానుభవం కలగదు. ఒక దోషం చాలు అమృతానుభవం. లోపల సద్వస్తువు, ఆ సత్పదార్థం మనకు ఎదుకులోకి రాకుండా చేయటానికి, శరీరానికి ఒక రాగం చాలు, ఆ శరీరాన్ని చంపేయటానికి. గాంధీ గారిలో గొప్పతనం ఏంటంటే ఆయనకి విరోధులు ఎవరైనా వచ్చి ఆయన చెట్టు మాట్లాడుతున్నారనుకోండి, మాట్లాడుతున్నారు గాంధీ గారి యొక్క విరోధులు వచ్చి గాంధీ గారితో మాట్లాడుతున్నారనుకోండి అనుకోండి, చిరాకు లేకుండా మాట్లాడేవాడు, విసుగు లేకుండా మాట్లాడేవాడు, నిర్లక్ష్యం లేకుండా మాట్లాడేవాడు వాడు బాపు. కొంతమందికి మన ఇష్టం లేని వాడు వస్తే నిర్లక్ష్యంగా మాట్లాడతాం. చెప్పేవయ్యా చేసేవా, చెప్పేవాడు చేసేవాడు, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. మరి మీకు అర్థమవుతుందా? మీకు ఇష్టం లేని చుట్టాలు వచ్చినా అలాగే మాట్లాడతారు, నిర్లక్ష్యంగా మాట్లాడతారు. వీడు మనకి అపకారం, వీడు మనకు అపకారం తెరపెడుతున్నాడని అది గాంధీ గారికి అపకారం తెరపెట్టేవాడు కూడా గాంధీ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే స్వామిగా మాట్లాడేవాడు, ఇష్టంగా మాట్లాడేవాడు, కోపం లేకుండా మాట్లాడేవాడు. అన్నిటికంటే ముఖ్యం నిర్లక్ష్యం లేకుండా మాట్లాడేవాడు. ఈ మాటలు నాకు ఎందుకు గుర్తొస్తున్నాయంటే ఇక్కడ గాంధీ గారి వర్ధంతి, 58వ వర్ధంతి. అందరూ మర్చిపోతున్నారు వర్ధంతి అని. గాంధీ గారిని దేశం మర్చిపోయినప్పుడు ఇంక మిమ్మల్ని నన్ను ఎవరు జ్ఞాపకం తెచ్చుకుంటారు? గాంధీ గారు లాంటి వాడిని దేశం మర్చిపోయింది, ఇంక మిమ్మల్ని నన్ను ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటాడు? ఇంకా ఇప్పుడు మన దేశంలో 100 కోట్ల మంది జనం ఉన్నారు, కనీసం ఎంతమంది జ్ఞాపకం పెట్టుకుంటారు ఈ రోజున గాంధీ వర్ధంతని? అంటే మనం ఆ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు మనం అంటే ఇష్టపడటం లేదనుకున్నప్పుడు నిర్లక్ష్యంగా మాట్లాడతాం. అది కూడా, అది కూడా మనకి పద్ధతి, అది క్రమశిక్షణ కాదు. మనం మాట్లాడే ఇష్టం లేకపోతే వాళ్ళకి మన మీద ఇష్టం లేకపోతే ఇష్టం లేకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం పనికి రాదు. మీరందరూ భక్తిని అభివృద్ధి చేసుకోండి అని నేను చెప్తా అనుకోండి, ఏదో చెప్పడం చెప్పిన దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మీకు లోపల నుంచి రావాలి, మీకు లోపల నుంచి రావాలి. మనం బాగుపడాలి, భక్తిని పెంచుకోవాలి. అది లోపల నుంచి ఊరాలి, కానీ నేను చెప్పడం వల్ల మీకు వచ్చేది లోపల నుంచి ఊరాలి. మహాత్మా గాంధీ మాట అన్నాడు, అథారిటీ వల్ల మొరాలిటీ రాదని. అంటే మీరందరూ నీతిగా ఉండవాలని, ఈ మధ్య మన రాష్ట్రపతి గారు అన్ని చోట్లకి వచ్చి మీరందరూ నీతిగా ఉండవాలని, నీతిగా ఉండవాలని అని చెబుతున్నాడు. ఎవడు నీతిగా ఉంటాడు? పార్లమెంట్లో చట్టం చేస్తారనుకోండి, అందరూ నీచుగా ఉండాలని. ఎవడ నీచుగా ఉంటాడు? ఎవడో నీచుగా ఉండడు. ఎవడు మటుకడుగు లోపల నుంచి రావాలని, లోపల నుంచి వచ్చింది నిలబడతాం కానీ బయట నుంచి పోషించి నిలబడతాం. మీరు బాగుపడాలనే తప్ప మీకు లోపలని చూస్తే అది నిలబడుతుంది. నేను చెప్పటం వల్ల ప్రత్యేకంగా నిలబడదు అది. కలాం శాస్త్రి గారు నోరు నొప్పి ఆయనకి, పిల్లల దగ్గరికి వచ్చి కాలేజీ పిల్లల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి నీతిగా ఉండడం, నీతిగా ఉండి అది లోపల నుంచి వాళ్ళకి రావాలండి. లోపల నుంచి ప్రేరణ రావాలి. మీరు చెప్పటం వల్ల వచ్చేది, లేదా పార్లమెంట్లో చట్టం చేస్తారనుకున్న అందరూ నీతిగా ఉండాలని ఎవడో ఉండడం. అదే గాంధీ గారు చెప్పారు, అథారిటీ వల్ల మొరాలిటీ రాదు. నేను ఏదో అధికారంలో ఉన్నాను నాలుగు మాటలు చెప్పేస్తే మీరందరూ నైతికంగా బాగుపడిపోరు. అథారిటీ చట్టాల వల్ల అందరూ పెద్ద మనుషులు అయిపోరు. అది భక్తి వల్ల, జ్ఞానం వల్ల, వివేకం వల్ల, ఏ మనిషికి ఆ మనిషి కష్టపడి సాధన చేసుకోవటంలో ప్రయత్నం చేసుకోవటంలో అది వస్తుంది. కానీ మీకు అందరికీ జ్ఞానం కలగాలని చట్టం చేస్తే జ్ఞానం కలుగుతుంది. అది చేసి చట్టం చేసిన వాళ్ళకు ఉన్న జ్ఞానం, అది జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. అది కుంకుడికాయ పులిసి పోసినట్టు పైనుంచి పోసేది కాదు, అది అది లోపల నుంచి ఊరాలి. సరే భగవంతుడు మనకు భక్తిగా ఉంటే ఏం చేస్తాడంటే లోపల నుంచి మనకి ఎలా మార్గదర్శకంగా ఉంటాడు అంటే బ్యాటరీ లైట్, మనం చీకట్లో ఉన్నప్పుడు బ్యాటరీ లైట్ వేసుకెళ్తే ఎలా మనకు లైట్ ఉపయోగపడతా ఉంటుందో లోపల నుంచి మనలో ఏ ఆయన మనకి తెలుగులోకి రావటానికి, ఆయన మనకి తెలియపడటానికి, ఆయన మనకి తెలియపడటానికి ఆనంద స్థితి, శాంతి, ఆనందం, శాంతి, ఆనందం, సుఖం, అద్వైతం, అనంతత్వం. భగవంతుడు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు రెండో వస్తువు లేకుండా చేసేస్తాడు. మనకు ఉన్నది ఒకటే, ఏడు చూసినా మనమే. అద్వైతం, అనంతం, ఆనందం, శాంతి, సుఖం, అది ద్వితీయం లేకుండా చేసేస్తాడు. మనకు ద్వితీయం ఉన్నప్పుడు భయం, మనకంటే వేరుగా ఎవరైనా కనిపించినప్పుడు భయం వేస్తాం మనకి. మనకి వేరుగా ఏది లేనప్పుడు మనకు భయమే లేదు, ద్వేషం లేదు, కోపం లేదు, తాపం లేదు. సత్యం, జ్ఞానం, అనంతం, అంతేకా అనంతమే కదా అద్వైతం, ద్వితీయం లేనిది. అంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు, కోపం పనికిరాదు. మీరు చెప్పిన మాట అనేక మందికి నచ్చకపోవచ్చు, అలా అని మీరు కోపం తెచ్చుకుంటే అండి మీకు ఇంకా సత్యాన్వేషణ ఏంటి? అంటే నువ్వు బుద్ధిని లోపలికి తిప్పు, బయటికి తిప్పి ఇంకప్పుడు నువ్వు పాడైపోతావు. ఎదుటి వాళ్ళు అన్న ద్వేషం నీకు కనిపించినప్పుడు నీలో ఉన్న ద్వేషం నీకు ఎందుకు కనపడటం లేదు? బుద్ధి బాహ్యముఖానికైతే బంధం, లోపల చూసుకుంటే మోక్షం. బుద్ధి బాహ్యముఖానికి తిప్పుతంటే బంధం, బంధంలో పడిపోతాం, మాయలో పడిపోతావు. దానికి లోపల తిప్పుకుంటే వివేకం, లోపల తిప్పుకుంటే శాంతి, లోపలికి తిప్పుకుంటే మోక్షం. భగవంతుడే మోక్షం, భగవంతుడే మోక్షం. ఆ మోక్షాన్ని పొందటానికి ఉపాయం కూడా భగవంతుడే. మనం ఏమనుకుంటాం అంటే మనం తెలియచేట్లా అనుకుంటాం, అలా కాదు. భగవంతుడే మోక్షం, ఆ భగవంతుని పొందటానికి కూడా ఉపాయం కూడా భగవంతుడే. మనిషి ఆయన్ని గ్రహించి, మానవుడు ఈశ్వరుని గ్రహించి. గాంధీ గారి జ్ఞాపకం వస్తున్నారు వీళ్ళ. మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళారనుకోండి, అనుకోండి సముద్రం ఒడ్డుకి చలి, శీతాకాలం కదా, ఇప్పుడు చలిమంటే అది ప్రతి గ్రామంలో చెరువు ఉంటుంది. చెరువు లేకుండా గ్రామం ఉండదు, ప్రతి గ్రామానికి చెరువు ఉంటుంది. మీరు ఆ చలికి ఆగటానికి అక్కడ చెరువు పక్కన కూర్చొని మంట వేసుకుంటారు అనుకోండి. మీరు చలిగా ఉండని చలికి ఆగటానికి, చలి తగ్గటానికి ఆ చెరువు పక్కన కూర్చొని మంట వేసుకుంటారు అనుకోండి. ఆయన అన్నాడు గాంధీ గారు, మీరు మంట వేసుకోవచ్చు, మీ మంట వల్ల చెరువులో నీళ్ళని వేడెక్కిపోతాయన్నాడు. మీరు మంట వేసుకోవచ్చు, అలాగే చెరువులో నీళ్ళు వేడెక్కిపోతే అలాగే ఇంకా మీరు తింగర తింగర మాట్లాడినా భగవంతుడు వేడెక్కడన్నాడు. మీరు నాలుగు పిడకలు పట్టుకుని, నాలుగు పొలాలు పట్టుకుని చెరువు పక్కన మంట వేసుకుంటే చెరువులో నీళ్ళను వేడెక్కిపోతే అది మీరేదో తింగర తింగర మాట్లాడి మీ అహంకారం కొలిది, మీ అజ్ఞానం కొలిది, అవిద్య కొలిది తింగర తింగర మాట్లాడితే భగవంతుడు వేడెక్కిపోతాడు అనుకుంటున్నారా? లేదా భగవంతుడికి భగవంతుడు పిచ్చోడు అయిపోతాడు అనుకుంటున్నారా? భగవంతుడికి మర్చిపోతాడు, మీకు మర్చిపోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని రోజు పట్టుకు తిరుగుతున్నారనుకోండి, మీకు మర్చిపోతే పోవచ్చు. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళొచ్చు. మీరు భగవంతుడికి పిచ్చెక్కిపోతున్నారనుకుంటారా? మీ పిచ్చ మాటలు చూసి ఈ చెరువు కట్టినేసుకుని నాలుగు గడ్డి పరకలు పూజ చేసుకుని ఆ రోడ్డు మీద నాలుగు గడ్డి పరకలు పూజ చేసుకుని మళ్ళీ మంట వేసుకుంటే చెరువు నీళ్ళని వేడెక్కిపోతాయా? దేవుడు వేడెక్కిపోతాడా? మీ పిచ్చ మాటలు, మీ నాస్తికత్వ మాటలు చూసి, మీ పిచ్చ పిచ్చ మాటలు దేవుడు వేడెక్కిపోతాడా? చెల్లు నీళ్ళు వేడెక్కిపోతాడా? మీరు వేసుకుని నాలుగు గడ్డి పరకలతో మంటకి నేను కూడా మర్చిపోతున్నాం. మనం మాటల మాట వదిలేని పేరే మర్చిపోయాం. మనిషి అని నిగ్రహించి ఎవరిని? ఈశ్వరుని. భగవాన్ చెప్తున్నారు, మనిషి ఈశ్వరుని గ్రహించి అంటే కర్తృరాజ్ఞయలో కర్తని. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఆ కర్తని అది ఈశ్వరుని. అక్కడ కర్త అంటే ఎవరు? ఈశ్వరుడు. కర్త అంటే ఎవరు? ఈశ్వరుడు. ఆయన్ని గ్రహించి ఆ ఈశ్వరుడు అనేది కూడా సెకండరీ. మనం చెప్పుకుని గొడవలన్నీ సెకండరీ. ఇంకా ఫస్ట్ క్లాస్ మాటలు చెప్పుకోవటం కదా మనం. ఫస్ట్ క్లాస్ మాటలకు వెళ్ళిపోవాలంటే ఏదైతే నేను అనుకుంటున్నా అది పూర్తిగా నశిస్తే అప్పుడు ఫస్ట్ క్లాస్. ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఉన్నాం మనం. ఏదైతే నేను మనలో ఏదైతే నేను అంటున్నామో అది పూర్తిగా నశించినప్పుడు ఫస్ట్ క్లాస్. నేను లోపల ఏదో అనిపిస్తాను మనకి ఈశ్వరుడు అనుకుంటున్నాను అని సెకండ్ క్లాస్ మాట. ఇది ప్యాస్ మార్కులు వస్తున్నాయి అందుకే. ఇది రోగం తగ్గకపోయినా బాడీ మెయింటైన్ అయిపోతుంది అది. కొన్ని పూర్తిగా మనకు అజ్ఞానం పోకపోయినా, అవిద్య పోకపోయినా, ఇది చచ్చిపోయే వరకు రక్తపోటు లేకుండా చూసుకుని చచ్చిపోవచ్చు. దాన్ని మెయింటెనెన్స్ డోస్ అంటారు. కొన్ని కొన్ని రాగాలు తగ్గవు తొందరగా. షుగర్ కంప్లైంట్ ఒకటి, రక్తపోటు ఒకటి తగ్గవు. తగ్గకపోయినా దానికి ఏ బిడలు ఇస్తా ఉంటారో శరీరం ఊరికి మెయింటైన్ అయిపోతా ఉంటుంది. మన బతి వల్ల అప్పుడే మనకు ఆత్మజ్ఞానం రాకపోయినా ఏదో బతికున్న నాలుగు వేళ్ళు కొంచెం ఏదో శాంతి గారి వదిలి కాలక్షేపమైపోతాం. దీన్ని మెయింటెనెన్స్ డోస్ అంటారు. అంటే రోగం పూర్తిగా తగ్గకపోయినా కాలక్షేపం అయిపోతా ఉంటుంది. శరీరం అటు ఇటు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండవచ్చు. దాని మెడిసిన్లో మెయింటెనెన్స్ డోస్ అంటారు. మనిషిని చచ్చిపోడు కానీ ఏదో కాలక్షేపానికి శరీరం అటు ఇటు తిప్పుకుంటూ ఉండవచ్చు. అలాగే ముందు అసలు మనకి అమృతానుభవం కలగకపోయినా ఎంతో కొంత భక్తి ఉండటం వల్ల, వివేకం ఉండటం వల్ల, డిస్క్రిమినేషన్ ఉండటం వల్ల, ఆ జ్ఞాన నిష్ట ఉండటం వల్ల, ఆ జ్ఞానం పాటు తపన ఉండటం వల్ల ముందు రోజులు సుఖంగా గడిచిపోతాయి. టెన్షన్ ఫ్రీగా వెళ్ళిపోతాయి రోజులు. ఎనిమిది కూర్చున్నట్టు వెళ్ళిపోతాయి. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఇక్కడ పరిస్థితి మనకు ప్రతికూలంగా ఉన్నా సబ్జెక్ట్ మనం అర్థం చేసుకుంటే ఈశ్వరుడి అస్తిత్వాన్ని అంగీకరిస్తుంటే ముందు రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి. కానీ మనిషి ఆయన్ని గ్రహించి ఎవరిని? సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు అంటే సర్వానికి ఈశ్వరుడు. సర్వేశ్వరుడు అంటే ఎవరు? మీకు నాకు పంచిపోతారకి మొత్తం జడానికి అన్నిటికీ మొత్తం అంతరికి మొత్తం సర్వానికి ఈశ్వరుడు ప్రభు. ఆయనకి తెలియకుండా ఏమి జరగటానికి లేదు. సర్వానికి ఈశ్వరుడు. ఆయన గ్రహించి ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే, ఎవరు ఈశ్వరుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే, తెలుసుకోగలిగితే ఈశ్వరుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఈశ్వరుడు ఎవరో నీకు తెలుసుకున్నాక తెలుస్తుంది. అంత ఉన్నదే అయినా అంతటా ఉన్నవాడు ఈశ్వరుడు. ఆయన తప్పించి ఇంకేదీ లేదని అప్పుడు ఏది వచ్చినా అంటే ఆయన ప్రసాదం అనిపిస్తుంది నీకు. నీకు సుఖం సంతోషం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఆయనే నీకు ఏదైనా దుఃఖం వస్తామనుకోండి ఎల్లమ్మ కారణం, పుల్లమ్మ కారణం అనుకుంటారు. లేదా సంతోషం వస్తామనుకోండి, లేదా ఆడి కారణం వాళ్ళ వాళ్ళ మాకు సంతోషం వస్తామని ఏదో అనుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఏదైనా అశాంతి వస్తామనుకోండి మీ అత్తగారి కారణం అనుకోవచ్చు. శాంతి వస్తామనుకోండి మా పుట్టినోళ్ళు మంచోళ్ళు, మా అత్తరింటోళ్ళు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు శాంతి వస్తామని అనుకుంటున్నారు. ఇవన్నీ నిజం కాదు అని భగవాన్ చెప్తున్నారు. నీకు ఆయన ఎవరో తెలుసుకుంటే ఎవరు ఈశ్వరుడు ఎవరో కనుక నీకు అర్థమైతే, నువ్వు భక్తి భావన కలిగి భగవంతుని తెలుసుకుంటే, ఆయన ఎవరో నువ్వు తెలుసుకుని సమస్తమే ఈశ్వరుడే కావటం వల్ల ఆయనకి తెలియకుండా ఏమీ జరగటం లేదని. నువ్వు సమస్తమే ఈశ్వరుడు ఉన్నాడు, అంతటా ఈశ్వరుడు ఉన్నాడు, అన్నీ తెలుసున్నాడు, ఆయనకి ఇంకేమీ తెలియదని, ఆయనకి తెలియకుండా ఏదో జరుగుతుందని అనుకుంటున్నావు. ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. ఆయనకేమీ తెలియదంటూ లేదు. ఆయనకేమీ తెలియటానికి ఆయనకి మిగిలింది లేదు. వాడు ఈశ్వరుడు. ఈశ్వరికి తెలియందంటూ ఏమీ లేదు. ఈశ్వరికి తెలియందంటూ ఏమీ లేదు. తెలుసుకోవడానికి మిగిలిందంటే ఏమీ లేదు. తెలిసి ఇంకా తెలుసుకోవడానికి ఏదైనా మిగిలింది ఉందంటే ఈశ్వరుడు కానే కదా అంటున్నారు ఆయన. ఇప్పుడు నీకు తెలియవు. ఈశ్వరుడు తెలుసుకున్నాక తెలుస్తుంది. ఈశ్వరుడు తాలూకా ఐశ్వర్యం. ఇప్పుడు నీకు తెలియదు, ఈశ్వరుడు ఈశ్వరుని తెలుసుకున్నాక తెలుస్తుంది ఈశ్వరుడు తాలూకు ఐశ్వర్యం. ఆయన అంతగా ఉన్నాడని, అంతగా ఉండటమే కాదు ఆయనకు అన్నీ తెలుసని, ఆయనకు అన్నీ తెలుసని, ఆయన స్వరూపమే సుఖమని, ఆయన స్వరూపమే శాంతని, ఆయన స్వరూపమే ఆనందమని, ఆయన స్వరూపమే అనంతమని, ఆయన స్వరూపమే అద్వైతమని ఆయన తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. ఆయన అంతటా ఉన్నాడు, ఆయనకి తెలియదంటే ఏమి లేదు, ఆయన తెలుసుకోవటానికి మిగిలిందంటే ఏమి లేదని ఇప్పుడు తెలియదు. ఆయన తెలుసుకున్నాక తెలుస్తుంది వాడు ఈశ్వరుడు. ఎంతటి వాడేమీ జీవుడే. మనం గాంధీ గారు చాలా గొప్పవాడు అని చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం కదా, ఆయనే జీవుడే. ఆ మరుసటి రోజున ఆయన ప్రయాణం పెట్టుకున్నాడు. ఆయన ఏ రోజునైతే చంపేశారో ఆ మరుసటి రోజుని నాగపూర్ దగ్గర సేవాగ్రామం, సేవాగ్రామం ఆశ్రమానికి వెళ్ళిపోతాను రేపు నా పని దుల్లులు అయిపోయింది అని ప్రయాణం పెట్టుకున్నాడు. ఇంచక ఇంకో గంటలో ఏం జరుగుతున్నాయని తెలియదు, ఆయన జీవుడే. అయితే ఆయన సత్కర్మ చేసి మహాత్ముడయ్యాడు, మంచి పని చేసి మహాత్ముడయ్యాడు, మంచి మాటలు మాట్లాడి మహాత్ముడయ్యాడు, ఇతరుల కోసం జీవించి మహాత్ముడయ్యాడు. ఇతరుల కోసం జీవించేవాడు సజీవంగా ఉంటాడు. ముక్కులో గాలి తిరుగుతున్నా ఇతరుల గురించి ఏమి కూడా ఆలోచించిన వాడు చనిపోయిన వాడుతోడు సమానం. ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది వాడికి, నడుస్తున్న శవం లేగా ఉంటాడు. ఇతరుల గురించి ఆలోచించేవాడు జీవించిన వాడితో సమానం. ఇతరుల గురించి కనీసం మనస్సులో కూడా ఆలోచన లేని వాడు చనిపి జీవించిన శవం భూమిలో తిరుగుతున్నా చనిపోయిన వాడుతోడు సమానం. అయితే శవం భూమి మీద తిరుగుతూ ఉంటుంది. మీరే అంటే అంటారు కొంతమంది నువ్వు చనిపోయినవాడితో సమానం, మీరు ఇంట్లో అభిప్రాయం అంటా ఉంటారు కదా. అది గాంధీ గారు కూడా జీవుడే. ఇంచేతానికి మరుసటి రోజున ప్రయాణం పెట్టుకున్నాడు, బెడ్డింగ్ అన్ని సెట్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి, కానీ గంటలో పోయాడు, జీవుడే. ఈశ్వరుడు ఎటువంటి వాడు కాదు. ఆయనకి తెలియదంటూ ఏమి లేదు, తెలుసుకోవడానికి మిగిలిందంటూ లేదు. ఇప్పుడు అది నీకు తెలియదు, ఆయన తెలుసుకున్నాక తెలుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని నిందిస్తున్నారనుకోండి, ఆ స్తోత్రం నింద స్తుతి కూడా ఆమెకు తెలియకుండా జరగటం లేదు. ఆయన తెలుసుకున్నాక మీకు తెలుస్తుంది. అది సృష్టిలోకి ఎందుకు వచ్చామంటే ఈ లోకంలోకి ఎత్తుకుని కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. మనం ఏమొచ్చాం, కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మనం ఎప్పుడు కూడా జీవితం ఎలా ఉండాలంటే నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు మీరందరూ నా పట్ల ఎలా ఉన్నారో నాకు అక్కర్లేదు, నాకు అనవసరం అది. ఇదే గాంధీ గారు చెప్పారు, మీరందరూ నా పట్ల ఎలా ఉన్నారో నాకు అనవసరం, మీ పట్ల నేను సవ్యంగా ఉన్నానని చూసుకుంటే సరిపోదు. మీ గొడవ నాకెందుకు? ఇప్పుడు మీరందరూ నా పట్ల సవ్యంగా ఉన్నారనేది నాకు అనవసరం, నేను మీ పట్ల సవ్యంగా ఉన్నాడో చూసుకుని నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరు నా పట్ల ఎలా ఉన్నారో నాకు అనవసరం, కానీ నేను మీ పట్ల ఎలా ఉంటున్నాను అది చూసుకుంటే, అలా రాకుండా జీవితాన్ని సరిదిద్దుకుంటే అది ఎక్స్పెరిమెంట్. అలా నువ్వు ఉన్నావు చూసుకో, అలా నీ జీవితాన్ని సరిదిద్దుకుంటుంటే ఇక్కడ నీకు ఈ జీవితంలో ఉండగానే, శరీరంలో ఉండగానే ఆ గుణాలను దాటుతాం. ఈ సత్వగుణం, రజోగుణం, తమో గుణం, మాయ, ఈ మాయ అంతా గుణాల్లో ఉంది, మాయ అంతా విషయాల్లో ఉంది, మాయ అంతా లోకానికి సంబంధించిన ఆకర్షణలో ఉంది, మాయ అంతా నామరూపాల్లో ఉంది. ఎంత మాయను అక్కడ అలా పెట్టి ఉంచాడు. ఇది నువ్వు ఓవరకం చేయకుండా మాయను అతిక్రమం, మాయని మాయని మాయ నిన్నాడిస్తుంది కానీ ఈశ్వరుని ఆడించలేదు. ఎంచేతంటే మాయ చేతిలో నువ్వు ఉన్నావు, మాయ చేతిలో ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడి చేతిలో మాయ ఉంది కాబట్టి ఈశ్వరుని ఆడించలేడు. బాగా అర్థం, మాయ చేతిలో మీరున్నారు అంటే మాయ మిమ్మల్ని ఆడిస్తూ ఉంటుంది. ఇంకో గంటలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, కానీ మాయ ఎవరి చేతిలో ఉన్నది? ఈశ్వరుడి చేతిలో ఉంది. మాయ ఈశ్వరుని ఆడించలేదు. ఎంచేతంటే ఈశ్వరుడి చేతిలో మాయ ఉంది, మాయ చేతిలో మనం ఉన్నాం కాబట్టి మనం మాయ ఆడిస్తాంది. మాయ ఎవరి చేతిలో ఉందో వాడిని మాయ ఆడించలేదు, వాడు ఈశ్వరుడు. అది ఈశ్వరుని తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు నీ బుద్ధితో, నీ బుద్ధికి అందేది కాదు. ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ ఇమాజినేషన్, ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ సెన్సెస్, ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ బాడీ బౌండై, ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ మైండ్, ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ ఈగో సెన్స్. అది ఈశ్వరుడు పట్ల మనకు గౌరవం లేదు. ఇలా గాంధీ గారు పెట్టిన దాంట్లో మీరు గాంధీ గారు చెప్పిన మాటలు ఒకటే గుర్తుపెట్టుకోండి, సమాజం నీ పట్ల ఎలా వ్యవహరిస్తుందో గొడవను వద్దు. సమాజం పట్ల నువ్వు బాగా వ్యవహరిస్తున్నావు లేదా, ఇతరులు నీ పట్ల వ్యవహరిస్తున్నారు అది వద్దు నీకు. నువ్వు ఇతరుల పట్ల బాగా వ్యవహరిస్తావు అదే చూసుకో. ఏం చేదంటే నీ ప్రవర్తన బట్టి నీకు మోక్షం వస్తుంది, కానీ ఇతరులు నిన్ను ఎలా చూస్తున్నారో దాన్ని బట్టి భగవంతుడు నీకు మోక్షాన్ని ఇవ్వడు. ఇప్పుడు నా ప్రవర్తన బట్టి నాకు మోక్షం వస్తుంది, కానీ నీ ప్రవర్తన బట్టి నాకు రాదు. నా బిహేవియర్ని బట్టి నాకు మోక్షం వస్తుంది, కానీ నీ బిహేవియర్ని బట్టి నాకు మోక్షం రాదు అని చెప్తూ ఏ పని చేసినా మీరు కృత్రిమంగా చేయొద్దు, నార్మల్గా చేయండి, న్యాచురల్గా చేయండి, న్యాచురల్గా చేయండి. ఈ శుభ్రం మళ్ళీ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిందని గుర్తు లేకుండా చేయండి. శుభ్రం అనే ఒక అమ్మగారు ఈ భూమి మీదకి వచ్చి బయటకు వెళ్ళిపోయారని గుర్తు కూడా మిగలకుండా చేయండి. అలా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు, అటు ఉంటాడు మన మొట్టమొదటి రాష్ట్రపతి. వాళ్ళ రాజకీయాల్లో నామక ఏదో వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళకి పదవి వచ్చినాయి, కానీ వాళ్ళు సైన్స్తో సమానం. స్లో అండ్ స్టడీ మినిస్టర్ రేస్. రాజేంద్ర ప్రసాద్ స్లోగన్ అండి, స్లో అండ్ స్టడీ మినిస్టర్ రేస్. ఈ స్లోగన్ నువ్వు అడుగులో అడిగేసుకెళ్ళినా పర్లేదు, రైట్ డైరెక్షన్లో ఉన్నావు లేదు చూసుకో. నువ్వు అడుగులో అడిగేసి నెమ్మదిగా నేర్చినా పర్లేదు, రైట్ డైరెక్షన్లో ఉన్నావు చూడు, కరెక్ట్. తప్పటి అడుగులు వెళ్ళకు, నాలుగు అడుగులు ఎగరేసి మళ్ళీ రెండు అడుగులు వెనక్కి రాకు. నాలుగు అడుగులు ఎగరకేసి రెండు అడుగులు వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ బంధంలో పడిపో. స్లోగానే వెళ్ళు, వెళ్ళి మార్గం రైట్ డైరెక్షన్లో ఉందో లేదో చూడు, రైట్ డైరెక్షన్లో అని స్టడీ. తప్పటి అడుగులు వెళ్ళకు, విశ్వాసంగా అడిగేయి. విశ్వాసం ఉన్నవాడికి సొమ్ము, విశ్వాసం లేని వాడికి దుమ్ము. ఈశ్వరుని నమ్మిన వాడికి సొమ్ము, అలా ఐశ్వర్య అనే పదం ఈశ్వరుల్లోంచి వచ్చింది. అది జ్ఞానదాతే కాదు, ఐశ్వర్యదాత. ఐశ్వర్యం అంటే కేవలం పైసలే కాదు, మీ ఆరోగ్యం కూడా ఐశ్వర్యం, మీ మానసిక ఆరోగ్యం, మీ శారీరక ఆరోగ్యం కూడా ఐశ్వర్యం, మీ శాంతి ఐశ్వర్యం, మీ సుఖం ఐశ్వర్యం, కేవలం రూపాయల ఐశ్వర్యం కాదు, మీ మోక్షం కూడా ఐశ్వర్యమే. అదే మోక్షానికి మించిన ఐశ్వర్యం, శాంతికి మించిన ఐశ్వర్యం, ఈశ్వరుడికి మించిన ఐశ్వర్యం ఏదైనా సృష్టిలో ఉందా? ఇవాళ పచ్చగా ఉండి అన్నీ ఎండిపోయాయి, రేపు ఇవాళ ఏవైతే పచ్చగా ఉన్నాయో అన్నీ రేపు ఎండిపోతాయి. అది ప్రకృతి, అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండేది, అన్ని అవస్థల్లోనూ పచ్చగా ఉండ పచ్చగా ఉండేది, సమాజంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నీకు శాంతి సుఖం అందేది. ఈశ్వరుడు అక్కడే స్వతంత్రుడు, ఈశ్వరుడు అక్కడే స్వతంత్రుడు. ఆ స్వతంత్రుడు ఈశ్వరుడు నీకు అనుభవానికి వచ్చినప్పుడు కదా ఆయన తాలూకు శాంతి, ఆయన తాలూకు సుఖం, ఆయన తాలూకు ఆయన్ని తెలుసుకోకుండా ఆయన తాలూకు శాంతి నీకు ఎలా లభ్యమవుతుంది? ఆయన తెలుసుకోకుండా ఆయన తాలూకు సుఖం నీకు అందుబాటులోకి ఎలా వస్తుంది? మీరు ప్రధానమంత్రి అయ్యారనుకోండి, నాకు కారు కావాలి, లేకపోతే కారు ఇవ్వండి, ఎర్రదీపం కారు ఇవ్వండి అని అడగక్కర్లేదు. మంత్రులందరికీ ఎర్రదీపం కార్లు ఇస్తారు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, నాకు మంత్రి పదవి కావాలని అనుకుంటే నాకు ఎర్రదీపం కారు కోసం చూస్తున్నాను బాబు అంటున్నాడు నిండా మొన్న ఎమ్మెల్యే గారు. అంటే మంత్రి అయిన వాళ్ళు అందరికీ ఎర్రదీపం కారు ఇస్తారు, అంటే వాళ్ళు కారిపోయిన ఎర్రదీపం ఉంటున్నాడు మంత్రి గారి కారే. మామూలు మన కార్లు అంటే అయ్యారు, ఇంకా పైన ఎర్రదీపం పెడతారు. నాకు మంత్రి పదవి కావాలని అడగకుండా నాకు ఎర్రదీపం కారు కోసం ఎదురు చూస్తున్నాను, మంత్రి గారికి ఇస్తారు ఎర్రదీపం కారు, ఎర్రదీపం కార్లు తిరుగుతూ ఉండేది సరదా అంటున్నాడు ఆయన. ఇలా ముసలు తీరిపోతున్నాం మూడు రోజులు, తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఇస్తే ఎలాగ ఓడిపోతానని అంటున్నాడు. ఈ మూడు రోజులైనా నాకు కొంచెం ఏదో సరదా తీరిపోతుంది. మంత్రి పదవి కావాలంటే ఎర్రదీపం కారు కావాలంటున్నాడు. ఎర్రదీపం కారు కావాలంటే చెప్పకుండా చెప్పటం మంత్రి పదవి కావాలి. గాంధీ గారు స్వాతంత్ర్యం వచ్చిన రోజున కలకత్తాలో ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు అక్కడ బెంగాల్లో ఉన్నారు, మొత్తం ఢిల్లీ లేరు. 1947 ఆగస్టు 15 ఢిల్లీ లేరు. ఎవరి కోసం, ఎవరైతే మన కోసం కష్టపడి పనిచేశారో, ఎవరైతే మన కోసం వాళ్ళు ఎన్నికలను కూడా అమ్మి మన కోసం వెచ్చించారు, వాళ్ళు ఇక్కడ లేకుండా, ఆయన లేకుండా మనకి స్వాతంత్రం చేసుకుంటున్నామని జవహర్లాల్ నెహ్రూ గారు ఓ మనిషిని పెట్టి ఆహ్వానం కాగితం అక్కడ పంపారు. ఆహ్వానం కాగితం పంపితే గాంధీ గారు చెట్టు కింద కూర్చున్నారు. ఈ ఆహ్వానం కాగితం వెళ్ళినప్పుడు, రేపు మీరు 4 ఆగస్టు 15 ఢిల్లీ రమ్మో, చెట్టు కింద కూర్చున్నారు. ఈ చెట్టు కింద కూర్చుని ఆహ్వాన కాగితం చదివి, కాగితం చదివి మళ్ళీ తెచ్చిన వాడికి ఇచ్చేశారు. నాకు ఢిల్లీ రావాల్సిన పని ఏమి లేదు, నాకు ఎక్కడ పని ఉంటే అక్కడ ఉంటాను, కానీ పని లేని చోట నేను రాను. నేను గౌరవాల కోసం ఢిల్లీ ఎందుకు, ఎక్కడ నాకు పని ఉంటే అక్కడ ఉంటాను, నాకు ఎక్కడ పని లేదు అక్కడికి రాను. అప్పుడు ఈ స్వరాజ్యం స్వరాజ్యం కింద మారాపోతే అని గడ్డిపరకు తీసి పక్కన పడేశాడు. గడ్డిపరతో సమాన స్వరాజ్యం అని ఈ స్వరాజ్యం ఎందుకు, ప్రజల సుఖపట్టం కోసం. ఎవరికి సుఖం లేనప్పుడు స్వరాజ్యం ఎందుకు? ప్రజల సుఖపట్టం కోసం స్వరాజ్యం, మనల్ని మనం పరిపాలించుకోవడం కోసం స్వరాజ్యం, మనల్ని ఇతరులను పరిపాలించుకోకుండా మనల్ని మనం పరిపాలించుకోవడం స్వరాజ్యం. మనల్ని మనం పరిపాలించుకున్నప్పుడు కూడా ప్రజల సుఖంగా లేనప్పుడు స్వరాజ్యం దానికి. స్వరాజ్యం ఎందుకంటే స్వరాజ్యం కోసం, స్వరాజ్యం లేనప్పుడు స్వరాజ్యంలో పెద్ద ప్రయోజనం లేదు ఊరికి చెప్పుకోవటానికి, పేపర్లో చదువుకోవటానికి. సేవలు చేసేవాళ్ళు కూడా అది హృదయపూర్వకమైన సేవలు కాదు, నాసిరకం సేవలు. అది చెయ్యాలంటే భగవంతుని దైవ సంపాదించడం కోసం సేవ చేస్తాం కదా, ప్రజల్లో పేరు తెచ్చుకోవడం సేవలు. అవి నీకు ప్రజలిస్తారా మోక్షం? దేవుడు ఇస్తాడా? నీకు ప్రజల మోక్షం ఎవరు? మోక్షం ఇచ్చాడు, సర్వీస్తాడు. చాలామంది ప్రజల మెప్పు కోసం, మంచి పని కూడా ప్రజల మెప్పు కోసం చేస్తారు, కానీ ఈశ్వర ప్రీత్యర్థం చేయరు. ఈశ్వరార్పితం నేచయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అంటే మీరు కంగారు పడకండి, సాధన మొట్టమొదటి చేదిగా ఉంటుంది. సాధన మొట్టమొదటిలో చేదిగా ఉంటుంది. కొంతకాలం మీరు చేసేటప్పటికి సాధన, మీరు చేస్తున్న సాధన అమృతం కింద మారిపోతుంది. సాధన ప్రారంభించేటప్పుడు ఏమవుతుందంటే చేదుగా ఉంటుంది. డాక్టర్ గారు మిమ్మల్ని చప్పిడి కూరలు తినమన్నారనుకోండి, ఒక నెలలు కష్టపడతాం, తర్వాత చప్పిడి కూరలు అలవాటు పడిపోతాం. అలాగే సాధన చేయటానికి మొట్టమొదటిలో మీకు చేదుగా ఉన్నా కొంతకాలం సాధన చేసేవాడు కదా అలవాటు అయిపోతుంది. అది రోజు అంత కష్టపడక్కర్లేదు. సాధన ప్రారంభించేటప్పుడు కష్టం ఎలా ఉంటుందో రోజు అంత కష్టం ఉండదు. కొంత అలవాటు అయిపోతే ఆ కష్టం అనుకున్నది కూడా చాలా తేలిక అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. డిఫికల్ట్ అనుకున్నది కూడా ఈజీ అయిపోతుంది. మొట్టమొదటిలో కొన్ని రోజులు కష్టం అనిపిస్తుంది, కొంతకాలం చేశాక మన కష్టం అంతా సుఖంగా మారిపోతుంది, మన అశాంతి అంతా శాంతిగా మారిపోతుంది, మన దుఃఖం అంతా సంతోషంగా మారిపోతుంది. మీకు ఎర్లీ స్టేజ్లో మీకు ఎలా అనిపిస్తుంది అంతే. మీకు ఆ జ్ఞానం సంపాదించాలి, కానీ ఆ వివేకం, ఆ డిస్క్రిమినేషన్, ఆ విచక్షణ జ్ఞానం సంపాదించాలనుకోండి. ఒకవేళ మీ దేహ ప్రారంభంలో ఏదైనా అనుకోండి, మీ దేహ ప్రారంభంలో ఏదైనా దుఃఖం ఉందనుకోండి, ఆ దుఃఖం ఉంటే అప్పటికప్పుడు సుఖం కింద మార్చేస్తారు. మీ అప్పు అంతా నిలవలోకి వచ్చేస్తుంది. మీకు ఏదైనా రుణం ఉందనుకోండి, ఆ రుణం అంతా నిలవలోకి వచ్చేస్తుంది. మీ దుఃఖం అంతా సుఖంగా, అశాంతి అంతా శాంతిగా మారిపోతుంది. జ్ఞానం యొక్క వైభవం అటువంటిది. ఈశ్వరుని స్వరూపం జ్ఞానం, ఈశ్వరుని స్వరూపం భక్తి, ఈశ్వరుని స్వరూపం శాంతి, ఈశ్వరుని స్వరూపం సుఖం, ఈశ్వరుని స్వరూపం ఆనందం, ఈశ్వరుని స్వరూపం ఆనందం, ఈశ్వరుని స్వరూపం అద్వైతం. ఆ ఈశ్వరుని స్వరూపం మనం పొందే వరకు సముద్రంలో ఎన్ని తేరటాలు ఉన్నాయో అన్నిసార్లు మనం చావలసిందే, పుట్టవలసిందే, ఇక్కడ రాజీ లేదు. అయ్యే ఈశ్వర భక్తి శుద్ధి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మన ఈశ్వర స్వరూపం పొందలేకపోవచ్చు, లోపల మన బుద్ధిలో దోషాలు ఎక్కువ ఉంటే ఈశ్వరుని స్వరూపం పొందలేకపోవచ్చు. కానీ ఈశ్వరుని స్వరూపం పొందటానికి ప్రయత్నం చేస్తే రాబోయే జన్మలైన వస్తువు మనకు దొరుకుతుంది. అది ప్రయత్నం అంటూ చేయాలి. మనం ప్రయత్నం చేస్తుంటే మన ప్రయత్నాన్ని సాకులుగా తీసుకుని ఆయన అనుగ్రహిస్తాడు. తర్వాత ఇంకో మాట చెప్పినా, ఇందాక ఎవరు భక్తి నాకు లేదన్నారు, తక్కువగా ఉందన్నారు. ఈశ్వరు యొక్క శక్తి మీద కాని, ఈశ్వరు యొక్క అనుగ్రహం మీద కాని, ఈశ్వరు యొక్క దయ మీద కాని మనకు విశ్వాసం కుదరకపోతే భక్తి కూడా కుదరదు. ఒక బొటన వేరుచోటు, చిటికి ఒక వేరుచోటు, మొత్తం ఐదేళ్ల చోటు కాదు, ఒక వేరుచోటు గోవర్ధన గిరి ఎక్కాడు. అక్కడ బృందావనంలో గోవర్ధనగిరి ఒక చేతితోటి కాదు, ఒక వేరుచోటు ఎక్కాడు. ఎత్తే కొంతమంది మీరందరూ వచ్చాడు లోపలికి అంటున్నాడు గోపాలుడు. మీరందరూ అంటే ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు కదా, ఇంద్రుడు వర్షం కురిపించినప్పుడు వీళ్ళందరూ వర్షం తట్టుకోలేకపోతే ఆ ఇంద్రుడికి గర్వభంగం చేయటానికి ఏం చేస్తాయంటే ఈ ఆవుల్ని, మనుషుల్ని, గోపాలు బాలుడిని, ఈ గోపికుల్ని, గోపాలుడు అందరి, ఆ రేపల్లిలోని జనాన్ని, అందరినీ ఈ బృందావనంలో జనాన్ని కొండ కిందకు వచ్చాయని పిలుస్తున్నాడు కృష్ణుడు. వాళ్ళందరికీ భయం వేస్తాను. వీడు ఒక ఏలుతోటి పట్టుకున్నాడు, చేతితోటి పట్టుకునేది, పిల్లడు చూస్తే బాలుడు 6 సంవత్సరముల పిల్లవాడు, వాళ్ళందరూ కొండ కింద రమ్మంటున్నాడు, కొండ కింద పడేస్తాను, పేసరైపోతాం. అందరు జడుస్తున్నారు కొండ కిందకి వెళ్తానికి. కొంతమంది పరిగెత్తారు కొండ కిందకి వెళ్తానికి. వాడు ఈశ్వరుడిని గుర్తించిన వాడు, వాడు ఈశ్వరుడు, వాడు నారాయణుడు, వాడు గోవిందుడిని గుర్తించి పరిగెత్తారు. వాళ్ళు పరిగెత్తాక మిగతా వాళ్ళు పరిగెత్తారు. ముందు అనుమానం ఉన్న వాళ్ళు పరిగెట్టాడు. ఆ ఈశ్వరుడి కృప మీద, ఈశ్వరుడి శక్తి మీద, ఈశ్వరుడి అనుగ్రహం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ముందు పరిగెత్తారు, తర్వాత వెనకాల వాళ్ళు పరిగెత్తారు. అదే వాళ్ళని వెనకాల ఎందుకు పరిగెత్తారంటే ఆ వర్షం యొక్క వేగం తట్టుకోలేక. అదే గోవిందుడు, వాడు ముఖం ఆనందం, మాట ఆనందం, శరీరం ఆనందం, మనస్సు ఆనందం, అంతా ఆనందమే. మధురాధిపతికి అంత మధురమే. కాలు కదిపితే ఆనందం, చెయ్యి ఆడిస్తే ఆనందం, చూస్తే ఆనందం, చూడకపోతే ఆనందం. కళ్ళు మూస్తే జ్ఞానం, కళ్ళు తెరిస్తే జ్ఞానం. ఇది రమణ మహర్షి గారి గురించి ఒక పాట ఉంది. కళ్ళు మూస్తే ఆయన నన్ను చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే అవ్వలేదు మనకు చూపిస్తాడని. కళ్ళు మూస్తే ఆయన నన్ను చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే అవ్వలేదు మనకు చూపిస్తాడు. దేవుడు దేహం ధరించడు, దేహం ధరించిన వాడేలా కనిపిస్తాడంతే. ఆత్మ ఆత్మకు దేహం లేదు, ఆత్మకి దేహం లేదు. ఆత్మ అంటే పురుషుడు, వాడికి దేహం లేదు. దేహం ధరించిన వాడేలా కనిపిస్తాడంతే. దేహము ధరించిన వాడేలా కనిపిస్తాడు. ఆత్మకు దేహం అక్కర్లేదు. ఉనికే మనం, మనకే రూపబుద్ధి, మనకు నామబుద్ధి ఉంది కాబట్టి ఒక రూపాన్ని ధరించి ఒక నామాన్ని పెట్టుకుని ఉనికే ఉన్నవాడేలా కనిపిస్తాడు. దేహము ధరించిన వాడేలా కనిపిస్తాడు. దేహం ఉన్నవాడు, దేహం ఉన్నప్పుడు కూడా లేనివాడితో సమానమే. ఈశ్వరుడికి దేహం ఉన్నప్పుడు కూడా లేనివాడితో సమానమే. ఈశ్వరుడికి దేహం ఎప్పుడు కావాలి, ఎప్పుడు అక్కర్లేదు, అది ఆయన చూసుకుంటాడు. మీ గోల మీరు చూసుకోండి అన్నారా మనస్సులో. మీ గోల మీరు చూసుకోండి. ఈశ్వరుడికి దేహం అవసరమా, దేహం అక్కర్లేదా, అది ఆయన చూసుకుంటాడు. దేహం అవసరం, శరీరం ఆయనకు అవసరమా, శరీరం కూడా అవసరం లేదా, అది ఆయన చూసుకుంటాడు. ఆయన కూడా ఆయన కుదరండి. మీరు బాగుపడే విధానం మీరు చూసుకోండి. గాంధీ గారి మాట ఇంకోసారి చెప్పి ముగిస్తున్నాను. ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారా గొడవ మీకొద్దు, మీరు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి. దానివల్ల ఈశ్వరుడి దయకి మీరు పాత్రలు అవుతారు. ఈశ్వరుడి దయకి ఎప్పుడైతే మీరు పాత్రలో అయిన స్వరూపాన్ని మీకు ఇస్తాడు, అదే మోక్షం, అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం. అప్పటి వరకు, అంటే ఆ స్థాయి పొందే వరకు, ఆ స్థితి పొందే వరకు సముద్రంలో ఎన్ని కెరటాలు ఉన్నాయో అన్ని జన్మలు మనకు వస్తూనే ఉంటాయి. ఇది ప్రకృతి. అచ్యుత అనంత గోవింద నారాయణ వెంకటేశ ఆయనే జ్ఞానదాత, ఆయనే కాంతిదాత, ఆయనే మోక్షదాత. ఈశ్వరుడే సర్వస్వం, ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. ఈశ్వరుడికి అన్నీ తెలుసు. ఇంకా తెలుసుకోవడానికంటే మిగిలింది లేదు. వాడు ఈశ్వరుడు అని ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఈశ్వరుడు తెలుసుకున్నాక తెలుస్తుంది. రూపాన్ని ధ్యానం చేయలేకపోతున్నావు అనుకో, నా నామాన్ని స్మరించలేకపోతున్నావు అనుకో, నీకు అన్నీ కష్టం కష్టంగా ఉన్నాయనుకో, పోనీ నాకు ఇష్టమైన పనులైనా చిన్న చిన్న పనులైనా చెయ్యండి. నీకు ధ్యానం కష్టం అవుతా అంటే, జపం కష్టం అవుతా అంటే, మొత్తం మీద సాధన విడిచిపెట్టేయకండి. నాకు ఇష్టమైన పనులు పనులు చిన్న చిన్న పనులు చెయ్యండి. అది ఒం పెట్టుకున్నది సాకుగా పెట్టుకున్నది మీ పట్ల నా దయ చూపిస్తాను. అది మీకు సాకుగా పెట్టుకుంటానంటే ఏదో వంపు ఉంటారు కదా మిమ్మల్ని అనుగ్రహించడానికి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నీకు లక్ష వేల కోట్లు, లక్ష కోట్లు కాదు లక్ష వేల కోట్లు ధనం ఉన్నా, ఒకటి దేహం, ఒకటి దేహాభిమానం, రెండు కర్తృత్వ అభిమానం. ఈ రెండు ఉన్నంతకాలం కోటి జన్మలు ఇచ్చిన దుఃఖం మీ కూడా మీ నీడ ఎలా వస్తుంది, మీ కూడా దుఃఖం కూడా వచ్చేస్తుంది, అశాంతి వస్తుంది, ఆందోళన వస్తుంది. ఇది మీరు తప్పించుకోలేరు. అంటే బాహ్య పరిస్థితి మీకు గొప్పగా ఉన్నా, తప్పించుకోలేరు. ఎప్పుడు ఎంతకాలం